అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈనాడు భాగవతం 8 నెలల యజ్ఞానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ మారేపల్లి సూర్యనారాయణ శర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. వాళ్ళకి అక్కడ తెల్లవారుజామున 6:30 అయ్యి వారు మన కోసం అంతా రెడీ అయ్యి ఉండి చాలా సంతోషం శర్మ గారు. ముఖ్యంగా ఇది 8 నెలల యజ్ఞం. ఇప్పుడే సాయి గారు మోడరేటింగ్ మొదలెట్టారు. మా మొదటి స్పీకర్ మొదలయ్యే ముందర మీరు ఋషిపీఠ మ్యాగజైన్ తీసిన వెంటనే వీరి గురించి ఏం మాట్లాడాలి అని అనుకున్నప్పుడు నాకు గురుగారి కింద పేరు మీదే కనిపించింది. అంటే కృష్ణుడు గురువు గారు అయితే మీరు ఆయన రథసారథి, అర్జునుడు మా ముందుకు వచ్చారేమో అని అనిపించి అలా మొదలెడదాం అనుకున్నా. కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గాను, తర్వాత ఎన్నో బ్యాంకింగ్ పొజిషన్స్ లో హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ గా రిటైర్ అయ్యే ఇప్పుడు గురువు గారికి రైట్ హ్యాండెడ్ అన్నాను, వారి బ్రదర్ లాగానే వారు ఆయనకి ఎంతో సాయం చేస్తూ తర్వాత ఋషిపీఠాన్ని ఇంకా పెద్దగా విస్తారం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మనమంతా చిన్న సాయం చేయడానికి మొన్న ఋషిపీఠం మెంబర్షిప్ తీసుకోవడం, తర్వాత సత్య గారు, ప్రసాద్ గారు, తర్వాత రఘురామ్ గారు, వీళ్ళందరూ మనకి ఎంతో సాయం చేసి మనం 75 మంది సభ్యులు, 73 మంది సభ్యులు ఋషిపీఠం మెంబర్షిప్ తీసుకుని ఈ మొత్తం ఈ భాగవతం అంతా ఆడియో ఫైల్స్ అలా తీసుకుని ఫస్ట్ టైం, ఇది ఒక 4 ఏళ్లలో ఫస్ట్ పెద్ద ప్రాజెక్ట్. వారికి టెక్నికల్ డిఫికల్ట్స్ ఉన్నా అవి ఇష్యూస్ అడ్రస్ చేయడం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. తర్వాత ఋషిపీఠం గురించి, తర్వాత గురువు గారి సందేశం అంతా శర్మ గారు మీ నోట్ ద్వారా విందామని స్వాగతం చెప్తూ మరొకసారి థ్యాంక్ యూ.
శ్రీ గురు వివరమ అందరికీ శుభాకాంక్షలు మరియు కూడా ఆశీస్సులు కూడా అండి. శ్రీమతి విద్య గారు మాకు ఈ భాగం శ్రీమద్ భాగవత ప్రోగ్రామ్ 8 మంత్స్ ఉంటుంది, చేస్తున్నాము, అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే అందరూ సిడీస్ కొనుక్కుని ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పినారు. మీరు రాజమండ్రి గురువు గారు 1-2 రోజులు భాగవతం చెప్పినప్పుడు మీరు వచ్చారు, శ్రీనగర్ వచ్చారు, అప్పుడు గురువు కూడా చాలా బాగా చేసి ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు అన్నారు. సో మై హార్టీ కంగ్రాచులేషన్స్ ఇది గారు, సాయి గారు, నవాళ్ళు కలిపండి మీరు ఇచ్చిన మాట. ఎందుకంటే ఇది కృష్ణుడు యొక్క అది యొక్క ఆఫీస్ అందరికీ ఉంటాయి, దాంతో ఉండాలి అని కోరుకుంటున్నాం అనమాట. రెండోది కూడా ఏంటంటే ఆ దేవం కృష్ణపీఠం చారిటబుల్ ట్రస్ట్ నాన్ బిహాఫ్ ఆఫ్ మై సెల్ఫ్ హార్టీ కంగ్రాచులేషన్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే భాగవతం ఇంద్రం అనేది గొప్ప అదృష్టం, గురువు గారు చెప్పడానికి, గురువు గారి నోట్ చెప్పడానికి అది ఇంకా మనం మాట్లాడడం మనం చెప్పలేము. ఎందుకంటే వారి యొక్క డీటెయిల్స్ గా చెప్పింది 45 రోజులు చెప్పింది అంటే చాలా డీటెయిల్ గా చెప్పారు, ప్రతి విషయం కూడా కొన్ని అటువంటి చెప్పారు. అందుకే తెలుసుకున్న గురువు గారి గురించి వారు సనాతి కళాక్షం వారికి ఎక్కువ ఉంది, మంచి అనుష్ఠానపరుడు, సనాతన వ్యాప్తికై కంకణం కట్టుకున్న వారు, వారు మీకు తెలుసున్న వారికి గ్రేట్ హ్యూమనిస్ట్ అంటే గ్రేట్ విజనరీ అనమాట. వారు స్థాపించిన విషయం గురించి మీకు చాలా మంది తెలుసది, భక్తికి ప్రభుత్వం ఉద్దేశం లేదు, వాళ్ళు భారతీయ మ్యాగజైన్ చెప్పిన విషయ మ్యాగజైన్ కలుగుతున్నారు. అది కాకుండా సిరీస్ వారి బుక్స్ ఆ సిరీస్ చూసినట్లయితే యొక్క వేద పురుషులైనటువంటి దేవత అంటే విఘ్నేశ్వరుడు గారు, శివుడు, నారాయణుడు, అమ్మవారు, హనుమంతులు, అలాగే అన్ని కూడా అనమాట వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇచ్చిన వారు ఏకైక వ్యక్తి అయ్యండి అదే డెప్త్ అండ్ ఆల్సో రిక్నెస్ అయ్యింది. ఈ యొక్క ప్రవచనాలు విని ఈ సర్వైస్ దీని ఆస్తికులు నాస్తికులు అది బికమ్ ఆస్తికులు అయిపోయిన వారు. ఇలా కంటే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ ఎగ్జామ్స్ చెప్తా లేదు. వైజాగ్ లో గురువు గారు 1999-2000 లో ఒక ప్రొఫెషనల్ ఆయన చెప్పారు, సూపర్ ఎంటర్టైన్మెంట్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయన వచ్చి వాటి ఫ్రెండ్ తీసుకొస్తే వచ్చి చూసి ఆ కొడుకు ఆయన దశాంత ఉండేవాడు. అయినా గురువు గారు ప్రవచనం 2 రోజులు ఉండేటప్పటికల్లా ఆయన అత్యంత మారిపోయి అతను బయట వాళ్ళు కూడా గురువు గారికి ప్రీసిట్ అయిపోయారు. అంటే ఎందుకు చెప్తారంటే మంచి మాటలు వెళ్ళాం, మంచి మాటలు గురువు గారు అందరూ కష్టం కానీ వారికి భావం కానీ వారికి భగవత్ ప్రేమలు కానీ అవి అందరికీ ఇవ్వడం, అలాంటి మన గురువు గారు ఇవ్వడం మనం ఇంత భావిస్తాం. అట్లాగే ప్రతి కార్యక్రమం కష్టపడారండి, చాలా కార్యక్రమాలు చేస్తుంటండి. అంటే గురుగారు ప్రవచనాలతో పాటు పావుడి మనకి ఆయుర్వేదిక్ పట్టించా చేస్తుంటా అంటున్నాం. అలాగే వేద విద్యకి సపోర్ట్ చేస్తుంటాం విశ్వవిద్యాలయం. ఇప్పుడు కూడా వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా ప్రోత్సాహంగా అలాగే వేద పండితులకి సమ్మానం చేయడం ఒకటి. అలాగే గోచారం అందరూ స్పెషాలిటీ అనమాట వాళ్ళకి రాజమండ్రిలో మా గురుగారు విశ్వేశ్వరయ్య గుడి కట్టేవారు గుడి, దానిలో అత్యద్భుతమైనటువంటి గోచారం ఉందండి. అలాగే యాదసారం ఉంది, అలాగే కృష్ణుడు కృష్ణ పరమాత్మ రాముల వారు, అలాగే గణపతికి మామూలుగా గణపతి యంత్రం అంటారు అది చాలా ప్రస్తుతం ఇండియా ఎకరాలే కాబట్టి గణపతి ఆవాహన దాంతో ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా రిఫ్లెక్ట్ చేస్తూ గురువు గారు రిఫ్లెక్షన్ ఇంట్రెస్ట్ చూసినాయి దర్శించారు. అది ఇబ్బంది ఏర్పడేశారు. ఇంక ఇలాగే మామూలుగా స్కూల్ స్టూడెంట్స్ కి అంటే మెడికల్ స్టూడెంట్స్ కనుక డబ్బులు లేదు అనే బాధ లేకుండా ఉండాలి. మెడికల్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం కూడా ఉండాలండి. మెడికల్ స్టూడెంట్స్ పూర్ స్టూడెంట్స్ అందరూ కూడా మనం ఇక్కడ స్కాలర్షిప్ కూడా జరుగుతుందండి. అలాగే ట్రీ ప్లాంటేషన్ అంటే మామూలుగా మనకి ఈ కార్యక్రమాలని కూడా మనకి సక్సెస్ చేస్తున్నారు. ఇంకోటి వారి యొక్క ప్రవచనం కృషి వారికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, భారతం కానివ్వండి భాగవతం కానీ రామాయణం కానీ అధికార ప్రవచనం కానీ భాగవతం గణపతి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ ఇలాగే అన్ని భారతదేవ అన్ని దేవుల మీద కూడా వారు చాలా ప్రభుత్వంగా ప్రవచనాలు ఇచ్చారు, ఇస్తున్నారు, ఇంకా ఇస్తారు కూడా. ఎందరూ కూడా విదేశాల్లో ఉన్నా కూడా మరి సంప్రదాయాలు పాటిస్తూ మన యొక్క హిందూ కల్చర్ హిందూ జాబితా ఉంటుంది. గురువారి యొక్క సిరీస్ తెలుసుకోవడానికి స్టూడెంట్ గా ఉండగా స్వీకరణ మరి చూడడం మొదలెట్టారు. అది మరి వెయ్యి పాటలు సాంగ్స్ కంప్లీట్ చేశారు. దీన్ని ప్రముఖులైనటువంటి వాళ్ళు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, అట్లాగే ధర్మలు బాలకృష్ణ గారు, మల్లాది బ్రదర్స్, మల్లాది శ్రీనివాస్ గారు, ఎస్పీ తేజ గారు ఎక్కడో ఎందరో పాడారు, ఇంకా పాడుతున్నారు కూడా. ఇంకా ఇప్పుడు సిడీలు పడిగా సిడీ బాగా వచ్చాయండి అత్యద్భుతంగా పెరుగుతుంది. అది అమెరికాలో కూడా మీరు శివపదం ప్రోగ్రామ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇండియా అద్భుతంగా ఉంది. అలాగే మనకి ఇండియాలో కూడా అమెరికా తెచ్చిన కూడా ఆర్టిస్టులు 20 మెంబర్స్ ఆ కథకు హైదరాబాద్ 28 హైదరాబాద్ ఏంటంటే గురువారం లేకపోవడం జరిగింది. నెక్స్ట్ మీటింగ్ లో మీరు తప్పకుండా వారు మీ ఆఫీసు అమలు చేస్తారు. తెలుగులో మేము ఆఫీసు అమలు చేయమని చెప్పారు. అది ఇంకోటి బుద్ధి గారు చాలా తీసుకుని వండర్ఫుల్ చేస్తారు. ఆవిడ అసోసియేషన్ వారు ఎటువంటి సాయి గారు సింగపూర్ అట్లాగే ఆస్ట్రేలియా ఓన్లీ సౌరా అలాగే కాఫీ మీడియా వీళ్ళందరూ కూడా ఆయన చెప్పినట్లే అంటే కాంసీ ఋషికీఠం అండ్ సమాధానం జాతికి అందరూ కూడా కంకణం పెట్టుకున్నారు అమలు చేస్తారు. ఉల్లిగారు యొక్క డైరెక్షన్ తోటి విషయాన్ని దేశంతో చేస్తారు కాబట్టి ఆయన షూర్ ప్రోగ్రామ్ ఆఫ్ 8 మంత్స్ పాల్గొరు. ఇంకోటి ఏంటంటే బిఫోర్ ఐ కమ్ అనిష్టు కంద్రాకరి గారు, సాయి గారు, ఉపేంద్రరావు గారు అండ్ సత్యన్ గారు ఆస్ట్రేలియా అండ్ ఆల్సో మీ సాఫ్ట్ మీడియా టూరిస్టింగ్ కేర్ అప్పుడు ఉంది అండ్ ఆల్రెడీ ఆల్ ది కంట్రీ ఫర్ ది వండర్ఫుల్ వర్క్ యూ ఆర్ డూయింగ్ ఫర్ ఆల్. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఫర్ గివింగ్ యూ ఆపర్చునిటీ టు స్పీక్ యూ టు ఆల్
అందరికీ
వాళ్ళ కృష్ణ కాశేషన్ ఎవరికి ఎక్కువ ఉంటారని కోరుకుంటూ అది ఈ ప్రోగ్రామ్ దిగ్విజయం అవుతుంది.
నమస్కారం సార్, నమస్కారం సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చెప్పడం అది కాశీలో గురుగారు మమ్మల్ని అడ్రస్ చేస్తారు అన్నారు, అది ఒకసారి మళ్ళీ అది
చెప్పినట్లయితే అత్యద్భుతంగా చేస్తున్నారు, మనం చెయ్యాలి చెప్పి గురువు గారు చెప్తున్నారు.
చాలా సంతోషం సార్ గారు, అదొకటే అండి. అదే వారు అడ్రస్ చేస్తా అన్నారు. సో మా ఏమంటారు దీంట్లోంచి గ్రూప్ లోంచి మధు అనే ఆవిడ వెళ్తారు బెంగళూరు నుంచి, ఆవిడ హ్యాండిల్ చేయగలుగుతారండి. అక్కడ ఉన్నప్పుడు గురుగారు ఒక 10 నిమిషాలు ఇస్తే భాగవతం గురించి వారు చెప్పారు అనమాట. మా నమస్కారాలు, పాదాభివందనాలు గురుగారికి అందచేయండి. చాలా సంతోషం అండి. మీరు ఉంటామండి, మీరు ఉండి వినాలి. నేను ఇప్పుడే పంపిస్తానండి నేను రికార్డింగ్, అది మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు మీరు వినొచ్చండి వాట్సాప్ లో. అది థ్యాంక్స్ అండి. నమస్కారం గురు, నమస్కారం. థ్యాంక్ యూ సాయి, ఇట్స్ ఆల్ ఓవర్.
That is chala, that was nice and kind of him. Mane kosam papam poddune vala mita panlu aapukoni manam inka mana karyakramam modaledam. Rajeshwari garu meeru inka
modalu pedutunanu. ఈ భాగవత జ్ఞాన యజ్ఞంలో ఈ మురళీలో ప్రథమంగా మాట్లాడే అవకాశం నాకు కలిగినందుకు ముదావహం. మురళీలో ఉన్న మీ అందరికీ శుభాభివందనలు, గురువు గారికి పాదాభివందనలు. నారాయణునికు, వ్యాసునికి, సుఖబ్రహ్మకు నమస్కారం చేసి భాగవతం అనే మోక్ష శాస్త్రంలోకి వెళ్తున్నాం. శ్రీ భగవతే వాసుదేవాయ నమః, శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః, నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రజుమ్నాయ అనిరుద్ధాయ నమ సంకర్షణాయ చ వనమాలి గదీశాంగి శంకి చక్రీచనందకి శ్రీమన్ నారాయణో విష్ణు వాసుదేవో బిరక్షతు. కస్తూరి తిలకం లలాట పలకే వచ్చస్థలే కౌస్తభం నాసాగ్రే నవమోక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేశ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయితే గోపాల చూడామణి. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్ భాగవతం నిగమ కల్పతరుగడితమైన ఫలం. వైకుంఠంలో ఉండేటటువంటి ఆ ఫలమును నారదుడు తెచ్చి వ్యాసునికి ఇచ్చినారు. వ్యాసుడు దాన్ని సుఖముఖమునందు ఉంచినాడు. అది అమృత ద్రవ సమితమే సుఖముఖము నుండి రాలి భూమి మీదకి పడింది. దాని రసమును ఆస్వాదించిన అందరూ బ్రహ్మానందానుభవం పొందుట సత్యము. నిగమములు వేయి చదివిన సుగమంబులు గావు ముక్తి శుభగత్వంబుల్ సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తిని వసనము బుధ. కలియుగములో మన జీవితాలను ఉద్ధరించే ఏకైక మార్గం భాగవత పఠన శ్రవణమే. కలౌ కేశవ కీర్తనం, తపస్సుతో యోగముతో ఏ ఫలాన్ని పొందుతామో ఆ ఫలాన్ని ఈ కలియుగంలో కేవలం కేశవ కీర్తనంతో పొందగలం. భాగవతం అనే కల్పవృక్షానికి ఫలం మోక్షం. ఈ భాగవత శ్రవణ కాలం దీక్షగా చేపట్టాలని గురువుగారు చెప్పారు. ఏ పరమాత్మ నుండి సర్వశాస్త్రాలు ఉద్భవించాయో ఆ నారాయణుడు భాగవత విద్యను బ్రహ్మదేవుడికి చెప్పారు. 8 మాసాల పాటు మనందరి భాగవతం అనే ఈ యజ్ఞదీక్ష నిర్విరామంగా కొనసాగాలని విఘ్నహరణ శక్తుల్ని ప్రార్థిస్తూ ఉపోద్ఘాతంలోనికి వస్తున్నాను. భాగవతమునందరి స్కందములు మిగులు లలిత శోభితములు. ఈ స్కందాలకు మూలం శ్రీకృష్ణుడి. ఇది శ్రీకృష్ణ లీలామృతం. భాగవతాన్ని ఉపదేశంగా వినాలి, ఉపన్యాసంగా కాదు, మంత్రోపదేశంగా వినాలి. వ్యాసకృతం అయిన భాగవతం యోగ భాష, కొన్ని ఘట్టాల్లో సమాధి భాష. దీన్ని అందుకోవలసిన వారు పరమహంసలే. వేదాంత విద్యే తానై ఉన్నవారు పరమహంసలు. భాగవతం గంభీర్యం తేలికైంది కాదు. అవధూత యోగేంద్రులో ఆయన సుఖునకు వ్యాసుల వారు భాగవత విద్యను బోధించారు. అందుకనే భాగవతం పరమహంస సంహిత, మోక్ష సంహిత అయింది. అత్యంత భగవద్భక్తుడైన పోతనామాచ్యుడు భగవంతుని నిమిత్తంగా చేసుకొని భగవద్ బుద్ధితో భగవత్ ప్రసాదంగా శ్రీమద్ భగవతాన్ని తెలుగులో అనువదించారు. పోతన గారి భాగవత పద్యాలు కడు రమ్యమైనవి. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామచంద్రుడట, నే పలికిన భావహరమొగుట, పలికెద వేరెండు గాద పలుకంగనేల. ఈ భాగవత కల్పవృక్షం 12 స్కందాలు, 332 అధ్యాయాలు, 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఫలం మోక్షమే. ప్రథమ స్కందం. శ్రీకైవల్య పదంబు చేరుటకనై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ ధానవోద్రేక స్తంభకు కేళీలోల విలసద్గృజ్జాల సంభూత నానాకంజాదిత్త భవాండ కుంభకు మహానందాంగ నాడింబకున్. కావ్యం శ్రీకారంతో ప్రారంభించడం మన సాంప్రదాయం. మోక్షపదం చేరటానికి మహానందాంగన అంటే యశోద యొక్క కుమారుని జ్ఞానిస్తాను, కైవల్యం పొందటానికి జ్ఞానిస్తాను, వాసుదేవ జ్ఞానం తెలుసుకోవడానికి భాగవతం, బ్రహ్మం తప్ప అన్యం లేదు, సర్వం అంతా ఆయన దివ్య కళామయం, తచ్చద్రూపుడైన బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఈ శ్రవణం, విశ్వమంతా విష్ణుమయం హరిమయం, శ్రీ మహాభాగవత కథ ప్రారంభం. గురువు గారు చెప్పిన వ్యాసకృత సంస్కృత శ్లోకానికి పోతన్ గారు వ్రాసిన పద్యమిది. విశ్వ జన్మస్థితి విలయంబు లెవ్వని వలన ఏర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యములంద అవిజ్ఞుడై తాను రాజుగుచు చిత్తములు చేసి వేదంబు లజ్నకు విదితములు గావించే ఎవ్వడు బుధులు మోహించరే ఎవ్వనికి ఎండమావులు నీళ్లగా చాదులు అన్యోన్య బుద్ధి దా నడురునట్లు త్రిగుణ సృష్టి యందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభానిరత్త పుహకు డెవ్వడతని కోరి చింతించదా అనగ సత్యభరుని అనుదినంబు. పరమాత్మ అంటే ఎవరు అన్నది ఈ పద్యంలో స్పష్టంగా వివరణ ఉంది. ఈ విశ్వం యొక్క జన్మ స్థితి లయలు ఎవరి వల్ల ఏర్పడతాయో, ఈ బృహత్కార్య నిర్వహణకి సమర్థుడే రాజయ్య ఉంటాడో, బ్రహ్మదేవుడికి వేదాలు ఇచ్చినవాడు స్వరాట్టు ఆయనే, పండితులు ఎవరు మోహంలో పడి ప్రాపంచిక విషయాలు మర్చిపోతారో, త్రిగుణాత్మకమైన సృష్టి అంతా ఎండమావుల నీళ్లలో అద్దంలో వలె అసత్యమైన సత్యంగా ప్రతిభాసిస్తుందో, ఎవరు తన తేజస్తో మాయని దూరం చేస్తారో అటువంటి అనగుడు సత్యుడు పరాత్పరుని నిత్యము స్తుతిస్తున్నాను. నేను అన్న చైతన్యానికి భగవంతుడు ప్రతి దానిలో ప్రతి కార్యములో సత్యద్రూపుడుగా ఉన్నవాడే పరమాత్మ. పరమాత్మకు సృష్టి వికారాలు అంటవు, సత్యద్రూపుడుగా ఉన్నవాడే పరమాత్మ. భగవంతునికి మనం అహంకరించినంత కాలం దొరకడు. మన సంసిద్ధత మనకు ఉండాలి. మనకు కావలసింది భగవంతుడు. ఆయన సత్యం పరం. ప్రపంచాన్ని విడిచిపెట్టి సత్యమైన పరమోత్కృష్టమైన పరమాత్మను తెలుసుకోవాలి. ప్రసన్నత్రయం స్వరూపమే భాగవతం. వేదాంత సారం ఈ భాగవతం. భగవంతుని రూపమే ఈ భాగవతం. భగవంతుడే ప్రేమతో మనందరికీ సాధన అనే రాచబాట వేశాడు. మార్గదర్శిగా మన గురువుగారిని పంపాడు. మన గురువుగారు వేలు పట్టుకొని దర్జాగా ఆనందంగా నడిచిపోవడమే మన పని. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పితమస్తు.
చాలా బాగుంది రాజేశ్వర గారు. పోతన్ గారు అదే మనకి సంస్కృతంలో వేదవ్యాసుడు చెప్పింది ఏంటంటే, జన్మాధ్యస్య యతో అన్వయాత్ ఇతరతః ద అర్థేషు అభిజ్ఞా స్వరాత్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయః. ఈ రెండు వాక్యాలు మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా రాజేశ్వరి గారు ఇచ్చారు. ఇక్కడ రెండు ఉంటే భగవంతుడు డిస్క్రైబ్ చేయడానికి స్వరూప లక్షణం, రెండు రోజులు తటస్థ లక్షణం. ఇందులో అభిజ్ఞ అంటే సర్వం తెలిసినవాడు, స్వరాత్ అంటే స్వయం ప్రకాశం తనే అన్నిటికీ కారణమైనవాడు. ఈ రెండు కూడా స్వరూప లక్షణాలు. మిగతా శ్లోకం ఈ హాఫ్ లో మిగతాదంతా తటస్థ. నెక్స్ట్ హాఫ్ గురించి మనకి దుర్గ గారు చెప్పబోతున్నారు. ఆ సెకండ్ హాఫ్ ఈ సంస్కృతంలో ఏంటంటే ఆ శ్లోకం, తేజో వారి మృదాం యథా వినిమయో ఎత్ర త్రిసర్గో అమృష ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం పరం ధీమహి. ఇందులో సత్యం పరం అనేవి కూడా మళ్ళీ స్వరూప లక్షణాలే. బేసిక్ గా ఐ ఆప్టికల్ ఇల్యూజన్, అది మన ఇన్నర్ ఐ అంటే లో చూపుతో చూస్తే సత్ అసత్ ఏదో తెలుస్తుంది. అందుకే సైట్ కన్నా విజన్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మనకు దుర్గారు. దుర్గ గారు మీరు నెక్స్ట్.
శివాయ గురవే నమః. శ్రీకృష్ణ శరణమ్మ. పరమాత్మ స్వరూపం గురించి ఇంకా వివరిస్తున్నారండి. ఇక్కడ బ్రహ్మం అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు అని మనం తెలుసుకోవాలి అనుకుంటే అంత సులభం కాదు. బ్రహ్మం ఎలా ఉంటారు అంటే ఎవరూ తేల్చి చెప్పలేరు. మంత్రములు రచించిన పండితుల్ని సూర్యులు అంటారు. అలాంటి వారు కూడా బ్రహ్మం అంటే ఇది అని తేల్చి చెప్పలేరు. బ్రహ్మం మన బుద్ధికి దొరకడు. పండితులు ఎవరి విషయంలో మోహితులయ్యి ప్రాపంచిక విషయాలు విస్మరిస్తారో అతనే బ్రహ్మం అంటే. మనం ఆయన్ని తెలుసుకోలేమని తెలుసుకొని అహంకారాన్ని విడిచిపెడితే ఆయనే మనకు తెలియజేస్తారు. అగ్ని, నీరు, మట్టి ఎవరి ఎందు ప్రకటింపబడతాయో ఆయనే బ్రహ్మం. ఎవరి ఎందు ఈ జగత్తు మిథ్యేయో ఆయనే బ్రహ్మం. ఉదాహరణకు తాడును చూసి పాము అనుకోవడం లాంటిది. అన్నిటి ఎందు తానుండి దేనికే అంటకుండా ఉంటాడు భగవంతుడు. భగవంతుడు అధిష్టాన సత్యం. ఎవరు ఉండడం వల్ల ఈ జగత్తు మిథ్య కాదో ఆయనే బ్రహ్మం. అంటే ఉదాహరణకి ఎడారిలో ఎండమావి కనిపించినట్టు, లేని జగత్తు దేనిని ఆధారంగా చేసుకుని ఉన్నట్టు కనబడుతుందో ఆయనే బ్రహ్మం. ఆయన తనదైన స్వయం ప్రకాశకుడు, మాయ లేకుండా చేయగలవాడు. మాయను తొలగించి నా బుద్ధికి ఆయన తెలుసుకునే తెలివిని స్వామి ప్రసాదించాలని మనం అందరం ఉపాసించాలి. ఆయనే స్వస్వరూపం, సత్యం, పరం, పరమాత్మ. సృష్టి స్థితి లయలకు కారణం ఆయన వాడు. సృష్టి ఎందు కనపడే అన్ని కార్యముల్లో ఆయనే వ్యాపించి ఉన్నాడు. సచ్చిత్ స్వరూపుడిగా వ్యాపించి ఉండి అన్ని వికారాలకు అతీతంగా ఉన్నారు. ఆయన సర్వజ్ఞుడు, స్వయం ప్రకాశకుడు, బ్రహ్మముకు బ్రహ్మగారికి వేదములు ఇచ్చినవాడు. ఆయన విషయంలో ఏ ఒక్కరూ ఇది అని తీర్మానం చేయలేరు. ఆయన వల్లే ఈ జగత్తు వ్యక్తం అవుతోంది, ఉన్నట్టుగా కనపడుతోంది. అది తెలిసాక ఉన్నది ఆయనే అని తెలుస్తుంది. కెరటాలలో ఉన్నది అంతా నీరు అన్నట్లుగా. భాగవతం అంటే ఈ ఎరుకు కోసం సాధనం చేయటమే. అన్నిటా ఉండి ఉన్నాను అన్న స్ఫురణతో ఉన్నవాడు భగవంతుడు. సత్ వాసు దేవాని అంటారు. అదే సచ్చిత్ స్వరూపుడు వాసుదేవుడు. ఆయన గురించి చెప్పడానికి వచ్చిందే భాగవతం. వాసుదేవ జ్ఞానం కలిగించడానికి ఉద్భవించిందే భాగవతం. ఈ వాసుదేవునికి మరో పేరే భగవంతుడు. ఈ భగవంతుని తెలుసుకున్నవారు భాగవతులు. భగవంతుడే కావాలి అనుకున్నవారు భాగవతులు. భగవంతుడు ఉన్నాడు అనే సత్యాన్ని చూపించేవారు భాగవతులు. ఈ భగవంతుని తెలుసుకోవడానికి రెండు ఆధారాలు. ఒకటి, భగవంతుడు తనని తాను తెలియచేయడానికి చేసిన పనులు ఆధారాలు. వీటినే అవతారములని, లీలలని కూడా అంటారు. రెండు, భగవంతుడే కావాలని ఆరాధించేవారి బ్రతుకులు, భాగవతుల చరిత్రలు. భగవంతుడు సత్పురుషుల కోసం అవతరిస్తాడు. సత్పురుషులు అంటే భగవంతుడే ధర్మం అని, ధర్మమే ఆచరిస్తూ భగవంతుణ్ణి మరవకుండా బతుకుతున్నవారు. వారి కోసం ఆవిర్భవించాడు కనుక వారి చరిత్రలు తెలుసుకోవాలి. ఈశ్వరుని లీలలు, భక్తుని చరిత్రలు, ఈ రెంటినీ చెప్పేదే భాగవతం. ఈ భాగవతమును పరమాత్మ బ్రహ్మగారికి 4 శ్లోకాల్లో అందజేశారు. ఆయన నుంచి అంటే బ్రహ్మగారి నుంచి నారదునికి, నారద మహర్షి నుంచి వ్యాస భగవానికి, ఆయన నుంచి సుఖయోగేంద్రునికి, అక్కడి నుంచి పరీక్షిత్తుకు, చివరకు మన దాకా 12 స్కందాలతో 18,000 శ్లోకాలతో వచ్చింది. మొదటిది ఉపోద్ఘాతంలో, నేనెవరు, నా పనులేమిటి, నా స్వస్వరూపం ఏమిటి అని నా అనుగ్రహం వల్ల నీకు అంతా అంటే బ్రహ్మగారికి అంతా అర్థమవుతుందని భగవానుడు చెప్పారు. తర్వాత చిత్తశలోకి భాగవతం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, సృష్టికి పూర్వం సృష్టి ఉన్నంత కాలం సృష్టి లయం అయ్యాక కూడా భగవంతుడే ఉన్నాడు. ఆయన ఎందు ఈ సృష్టి ప్రకటింపబడుతున్నది. ఈ సృష్టిలో 2 రకాల అసత్యం ఉంటుంది. ఒకటి అసలు సత్యం తెలియకపోవడం, 2 ఒకదానికి ఒకటికి తెలియడం అనే ఆభాస వల్ల అసలు సత్యం తెలుసుకోలేకపోతున్నాము. ఆయన అన్నింటి ఎందు ఉన్నప్పటికీ ఆయనలో ఇవేవీ లేవు. భగవంతుడు వేటికి పరిమితం కాడు. స్వస్వరూపం తెలుసుకోవాలని ఎవరు తపన పడుతున్నారో వారు ఇది తెలుసుకుంటే చాలు. దీనిని మననం చేయాలి. నిరంతరం ఈ స్పృహ కలిగి ఉండమని 4 శ్లోకాల్లో పరమాత్మ బ్రహ్మదేవునికి వివరించారు. సర్వం బ్రహ్మమయం అనే ఎరుక మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. దీని ద్వారా రాగద్వేషాలు, కామక్రోధాలు, భయం వదిలిపెట్టాలి. ఈ జ్ఞానంలో తెలుసుకుని, ఈ జ్ఞానంతో ఉంటే కల్ప వికల్పాలలో మోహపడకుండా ఉంటావు అని బ్రహ్మగారికి ఫలశ్రుతిగా చెప్పారు. ఈ మోహం క్షయించడమే మోక్షం అంటే. ఈ మోహం పోగొట్టడానికి పుట్టిందే ఈ భాగవతం. మనం కూడా ఎల్లప్పుడూ ఆ పరమాత్మ లీలలు వింటూ మననం చేస్తూ ఆ చింతనలోనే గడపాలి. ఇక్కడ మనం అందరం నిరంతరం జపించుకోదగ్గ 4 మంత్రాలు గురువుగారు చెప్పారు. అవి శ్రీ భగవతే వాసుదేవాయ నమః, శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః, నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి, ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమస్సంకర్షణాయ చ, వనమాలి గదీశాంకి శంకీ చక్రీ చనందకి, శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభి రక్షతు. ఎల్లప్పుడూ ఇవే జపించండి, ఇవి కాక ఏవీ జపించవద్దు. సర్వం శ్రీ వాసుదేవ చరణారవిందార్పణ మస్తు.
చాలా బాగుంది. లాస్ట్ స్టేట్మెంట్ దుర్గగా చెప్పింది, ఎప్పుడు ఇవే చెయ్యి, ఇవి తప్ప ఏమి చేయొద్దు. అదే అన్వయం, వ్యతిరేకం అని గురువు గారు చెప్పారు. భగవంతుడే ఉన్నాడు, భగవంతుడు తప్ప వేరే ఏమీ లేదు. చతుశ్లోకి భాగవతం లాగే మనకి ఏకశ్లోకి భాగవతం కూడా ఉంది. అదొక్కసారి మీ అందరికీ వినిపిస్తాను. ఆదౌ దేవకీ దేవి గర్భజననం, గోపీగృహే వర్ధనం, మాయాపూతన జీవితాపహరణం, గోవర్ధనోద్ధారణం, కంసఛేదనం, కౌరవాది హననం, కుంతీసుత పాలనం, శ్రీమద్భాగవతం పురాణ కథితం, శ్రీకృష్ణ లీలామృతం. ఇప్పుడు మనకి వెంకటేష్ గారు భాగవతం మహత్యం, భక్తి, ముక్తి, జ్ఞాన వైరాగ్యాలు మన జీవితంలో ఎలా ముడిపడి ఉన్నాయో అవన్నీ వివరిస్తారు. వెంకటేష్ గారు మీరు.
నమస్కారం అండి. శ్రీ భగవతే వాసుదేవాయ నమః, శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః, నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి, ప్రజుమ్నాయ అనురుద్ధాయ నమః, సంకర్షణాయ చ, వనమాలి గదీ శాంకి శంకీ చక్రిచ నందకి, శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు. భాగవతం వినడానికి ముఖ్యంగా కావాల్సింది భక్తి. భాగవతం చెప్పడానికి వచ్చేటప్పుడు పాండిత్యం లయమైపోతుందని గురువు గారు అన్నారు. భక్తి అనే ధాతు ఉండాలని, కేవలం పరమాత్మను ఆరాధించుకొని తపంతో మాత్రమే భాగవతం వినాలని, భాగవతం చెప్పే ముందు భాగవత మహత్యం కూడా తెలుసుకోవాలని చెప్పారు. భాగవత మహత్యం మహత్యంలో స్వరూపం, స్వభావం, ప్రభావం చెప్పబడుతున్నది. మహత్యం శ్రద్ధ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. భాగవతము, పద్మపురాణము, స్కంద పురాణము, మరియు ఇతర పురాణాల్లో కూడా చెప్పబడి ఉన్నది. భాగవతము అనే శాస్త్రము, దానికి తత్వము గాయత్రి మంత్ర తత్వము, వృత్తాసుర సంహారము, హైగ్రీవ బ్రహ్మ విద్య లక్షణములు కలిగిన వ్యాస భాగవతం అనేది కల్పతరువు లాంటిదని గురుగారు చెప్పారు. ఋషులు సూత మహామరుని పలు ప్రశ్నలు వేశారు. భక్తి జ్ఞాన వైరాగ్యము కూడిన వివేకము దేని వలన వృద్ధి చెందుతుంది? వైష్ణవులు దేని వలన మాయామోహమును పోగొట్టుకుంటారు? ఈ ఘోర కలిల్లో జీవుని శుద్ధి చేయుటకు ఏది ఉపయుక్తము? కష్టములతో బాధపడుతున్న జీవుణ్ణి శుద్ధి చేసే మార్గం ఏది? సుఖకరమైనటువంటిది, పవిత్రమైనటువంటిది శ్రీకృష్ణ భక్తిని వృద్ధి చేసే సాధన ఏమిటో చెప్పమని ఋషులు అడిగారు. కలియుగంలో జీవుని స్వభావము అసురత్వంతో కూడుకుని ఉంటుందని, అసురత్వం అనగా ప్రాణులందు రమించువాడని అర్థము ఉన్నది. ఇంద్రియముల భోగములే సుఖముగా వాడిని అసురుడు అంటారు. కలియుగంలో భాగవత శాస్త్రము కాలసర్పము నుంచి రక్షించే శాస్త్రము. భాగవతము భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆనందమును కృష్ణ భక్తిని వృద్ధి చేస్తుందని చెప్పారు. సుఖేంద్రుడు పరీక్షణ మహారాజుకు భాగవతం చెప్తుండగా దేవతలు పరీక్షణ మహారాజుకి దగ్గరికి వచ్చి అమృతం ఇచ్చేదమని, మాకు భాగవత కథామృతమును ఇవ్వమని అడగగా పరీక్షిత్ పాముకాట్లు తప్పించుకునేందుకు కూర్చొని లేదు, కాలసర్పం నోటి నుండి బయటకు వచ్చేందుకు భాగవతము వింటున్నారు అని, కాలాతీతమైనటువంటి స్థితి మోక్షము, అమృతము అనేటువంటివి భాండాగారము భాగవతము దొరుకుతున్నది అని చెప్పి భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశమును సుఖ మహర్షి విశదీకరించారు. భాగవతం కేవలం భగవంతుని స్వరూపమేనని చెప్పారు. ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు తన అవతార సమాప్తిలో నా సమగ్ర రూపమును భగవతమృతమును సముద్రంలో ఉంచుతున్నాను, ఈ భాగవతము అనే సముద్రంలో ఉంచుతున్నానని చెప్పారు. భాగవతం వింటున్నామని, భగవంతునితో ఆడుకుంటున్నామని, ముట్టుకుంటున్నామని, ఆయనతో తిరుగుతున్నామని, భాగవతం కృష్ణుడితో ఉండేటట్లుగా మనం భాగవతం వినేటప్పుడు శబ్దరూపమైన భగవానుడు మనల్ని మన అనుభవానికి వస్తున్నాడనే భావంతో వినాలి, కానీ ఒక కథగా వినద్దు అని చెప్పేసి గురువుగారు చెప్పారు. కృష్ణుడు కనుక కృష్ణుడు మన చెవుల నుండి హృదయంలోకి వెళ్ళి శుద్ధి చేయాలని ప్రార్థిస్తాం. భాగవతం మొదటి స్కందము కృష్ణుడి పాదంతో పోల్చబడినది. నారద మహాముని వీసాల బదరీ క్షేత్రము సనక సనత్ సునంద సుజాత నలుగురు మహర్షులు దగ్గరికి వెళ్ళి విచారంగా ఉన్నారు. అది చూసి వారు ఎందుకు విచారంగా ఉన్నారని అడగగా, స్వామి నేను కలి ప్రభావముని చూచుతున్నాను, ఇంద్రియాలను తృప్తిపరచుట పొట్టనింపుట పరమావధి జీవులు నడుచుకుంటున్నారు, సత్యం నశించినది, శౌచము దయ దానము కనబట్టలేదు, అందరూ అదృష్టహీనములై ఉన్నారు. నేను ఒక ప్రాంతంలో ఒక యువతిని కనగా ఆమె యువతి ఏడుస్తోంది. ఆమె ఇద్దరు మరణావస్థలు ఉన్న వృద్ధులను చూసి, ఓ పిల్లలారా నన్ను చూసి నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా అని వేస్తున్నది. అది చూసి నేను ఆ పిల్లలు ఎవరని అడగగా వాళ్ళు జ్ఞాన వైరాగ్యము అని చెప్పి అయిపోయినది. ఆ యువతి నేను భక్తిని అని చెప్పేసి చెప్పింది. భక్తి జ్ఞాన వైరాగ్యములు, భక్తి కలిగిన జ్ఞాన వైరాగ్యములు ఉండాలని చాలా ముఖ్యమని తెలుస్తున్నది. కలి ప్రవేశించడంతో జ్ఞాన వైరాగ్యములు వెళ్ళిపోవచ్చున్నాయి అని చెప్పినారు. కలి ప్రవేశిస్తే రాజు నియంత్రించాలి, మరి దైవం ఎందుకు నియంత్రించలేదు అని చెప్పేసి ఒక ప్రశ్న నారదుడికి కలిగింది. మానవులు కూడా ఈ కలిలో చేయడాన్ని పనులు చేస్తున్నారు అని, కానీ కేవలం కేశవ కీర్తి మాత్రం చేతనే కలియుగంలో తరించిపోవచ్చని దేవునికి తెలిసిన దేవుడు అందుకని కలిని అడ్డుకొనలేదు. నారదుడు జ్ఞాన శ్రీకృష్ణ చరణ భోజన స్వరం దీప దీపతీర్చ పరితరత్ర కౌరవ కస్మలాత్ భక్తి ప్రయోజన జనార్దనాథ్ అని చెప్పి, భక్తి ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడని, భక్తి కృష్ణ వల్లభముడని, జ్ఞానము ఋషులను పరీక్షించి తీర్మానించి, కలవు కేశవ కీర్తనార్థ, కలికాలంలో కేశవుణ్ణి వింటున్న పాట మాటలను విని, గాథను విని, గాథ నుంచి బోధన గ్రహించాలని, ఎవరి భక్తి ఎవరి మనసులో భక్తి ఉంటుందో వారిని పిశాచములు కూడా ఏమీ చేయమని, భక్తికి మాత్రమే కృష్ణుడు లభిస్తాడని, అనేక వేల కొలది జన్మల పుణ్యం ఉంటేనే కృష్ణుడి భక్తి కలుగుతుందని, భక్తి భక్తులకి కానీ కృష్ణ భక్తులకి భక్తికి కానీ ద్రోహం చేసే వాళ్ళకి ముల్లోకాల శాపం తగులుతుందని గీతాపాఠం మొత్తం నారదులు వారు వినిపించారు. అప్పుడు జ్ఞాన వైరాగ్యాలు లేచి మళ్ళీ నిల్చొని మళ్ళీ పడుకుంటుపోయినాయి. అది చూసి భక్తి నారదుడు తనను ఇంకా సనక సనాందులని అలాంటి పెద్దవారిని కనుక్కుంటానని, తపస్సు చేస్తానని అనుకుంటుంది అని చేసుకొని వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పేసి భక్తి జ్ఞాన వైరాగ్యాలకి చెప్పారు. అప్పుడు ఋషులు, స్వామి మీరు వ్యాసదేవుడి పద్యాలతోటి మీ పరిష్కారము సమస్య తీరుతుంది. నారదులు వారిని సప్తాహ దీక్షం చేయమని చెప్పేసి అన్నారు. సప్తాహ దీక్ష చాలా ముఖ్యమైనదని, దానివలన కలియుగ దోషములన్నీ సంహరించబడతాయని, తదేక్ష దీక్షతో మనము కృష్ణ పరమాత్మను మనసులో తలుచుకుంటూ సప్తాహ దీక్ష చేసినచో కలిదోషాలు పోతాయని చెప్పారు. మానవుడు తరించాలి అంటే చిన్న సాధన పరికరాదు, సరిపోదు. కలియుగంలో విక్షేపాలు ఊరికినే దొరుకున ఉన్నతోన్నత సుఖము అయ్యా అని అన్నమయ్య గారు చెప్పినట్టుగా, మనకి శ్రద్ధ సన్నగిల్లుచున్నను, శరీరము బలహీనమైనను, అందుకు సప్తాహ శ్రవణము చేయవాలని చెప్పారు. ఈ విధంగా సప్తాహం చేసి, భాగవత సప్తాహం చేసి బతుకుల్ని పండించుకున్న గొప్ప రసలంపటలు అయినటువంటి నారాయణ తీర్థులు, శంకరులు, అఖండనాథ స్వామి వాళ్ళంటి మొదట్లో గొప్పవారి గురించి గురుగారు చెప్పారు. అద్వైతము గురించి, శుద్ధమైన అద్వైతం గురించి చెప్పినటువంటి అఖండనాథ స్వామి గురించి కూడా చెప్పారు. తర్వాత స్వామివారు ఒక కథ కూడా చెప్పారు. ఆ కథలో కృష్ణుడు ఒక బాలుడి భాగవతం విని ఒక గృహస్థు చిన్నపిల్లలోని భాగవత సప్తాహం విని తనకి సద్గతులు వచ్చాయని చెప్పేసి చెప్పారు. కృష్ణుడు తన భాగవత రూపాన్ని భాగవతంలో నిక్షిప్త చేశారని, ఇంద్రియాలకు అనుభవానికి తెచ్చే అమృతము భాగవతం అని కనక సనందులు నారదునికి భాగవతం చెప్పారు. ఈ విధముగా భాగవతం విన్న తర్వాత జ్ఞాన వైరాగ్యాలకు మరలా యవనం వచ్చేసింది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.
బాగుంది వెంకటేష్ గారు. బేసిక్గా ఏంటంటే, అమృతం కావాలా భాగవతం కావాలా అనే ప్రశ్న వస్తే భాగవత అమృతమే కోరుకోవాలి. రెండవది ఏంటంటే, భాగవతం భగవంతుడి రూపం. మూడవది ఏంటంటే, టేక్ హోమ్ పాయింట్, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటే ముక్తి దాసిగా ఉంటుంది. బృందావనంలో అడుగు పెడితే భక్తి ఉత్పన్నం అవుతుంది, ఎందుకంటే కలియుగంలో బృందావనమే భక్తిదేవి స్వరూపంలో ఉంది. కలో గోవింద కీర్తనార్థ్. ఇప్పుడు మనకి లలిత గారు, and this is the interesting thing, ఆవిడ యూకే లో ఉండి మధ్యరాత్రి 2 గంటలకి లేచి మనతో పాటు సప్తాహ దీక్ష ఎందుకు వచ్చింది, దాని ఫలితం సర్వ పాప క్షయం అనే విషయాలు చెప్తారు. లలిత గారు మీరు.
నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురువు గారికి పాదాభివందనములు, మరియు గౌరవనీయులైన బ్రహ్మశ్రీ మారేపల్లి సూర్యనారాయణ స్వామి గారికి నమస్కారములు, మరియు గురుభ్యో నమః విద్యార్థులందరికీ నా నమస్కారములు. ఈ భాగవతంలో శ్రీ గురువు గారు భాగవత సప్తాహం గురించి వివరించారు. దీన్ని మనం ముఖ్యంగా 3 అంశాలుగా విభజించవచ్చు. 1, సప్తాహ దీక్ష అంటే ఏమిటి, ఎలా చేయాలి. 2, ముందు భాగంలోని భక్తి జ్ఞాన వైరాగ్యముల కథకు కొనసాగింపు. 3, భాగవత సప్తాహ ప్రాముఖ్యం ఆత్మదేవుని కథ ఆధారంగా. మొదటి అంశము సప్తాహ దీక్ష గురించి మనం మాట్లాడుకుందాం. భాగవత కథ చూడడానికి సప్తాహ దీక్ష ఎందుకంటే, ఈ 7 రోజులైనా మనల్ని మనం నిగ్రహించుకుని వింటామని, ఈ కలియుగంలో సప్తాహ దీక్ష ప్రధానంగా చెప్పబడినది. దానికి కారణము కలియుగంలో భౌతిక దృష్టి అధికంగా ఉంటుంది, చిత్తవృత్తులు నిరోధించడం కష్టము, నియమాచరణ కష్టము మరియు సరిపోదు, శ్రద్ధ సనగిలుతుంది, ఆరోగ్యం సహకరించదు. కనుక భాగవత సప్తాహ పారాయణ చేసిన అనంత ఫలం చెప్పబడినది. సప్తాహం అంటే ఏడు పూటలు కాదు, ఏడు అహోరాత్రాలని అర్థము. పారాయణ పగలు చేయవలన చేసిన పారాయణను రాత్రి మన్నం చేసుకుని వలన. సప్తాహ దీక్ష ప్రేమతో శ్రద్ధతో వైరాగ్యంతో చేస్తే దాని వల్ల కలిదోషాలు తొలగి క్రమంగా అది ముక్తికి హేతు అవుతుంది. సప్తాహ దీక్ష వలన వచ్చే ఫలం ఎటువంటిదంటే అది తపస్సుతో కానీ యోగాలతో కానీ సమాధితో కానీ లభించిన ఫలము భాగవత సప్తాహ దీక్షతో లభిస్తుంది. ఇక రెండో అంశం ఏంటంటే ముందు భాగంలోని భక్తి జ్ఞాన వైరాగ్యముల కథకు కొనసాగింపు. నారద మహర్షి భాగవత ప్రాముఖ్యాన్ని గురించి సనక సనందనాథులను అడిగినప్పుడు వారు ఈ విధంగా తెలియజేసినారు. భగవానుడు ద్వాపర యుగానంతరము తనదైన తేజస్సును భాగవతంలో నిక్షిప్తం చేసినారనియు, ఇది ప్రత్యక్షమైన భగవాన్ని వాంగ్మయ రూపమనియు, కలియుగంలో సర్వ సాధనల కంటే సప్తాహ శ్రవణం గొప్పదనియు చెప్పెను. అటు తర్వాత సనక సనందనాథులు నారదాది మహర్షుల సమక్షంలో భక్తిదేవిని మరియు వృద్ధ శిశురూపంలో ఉన్న జ్ఞాన వైరాగ్యములను పిలిపించి పద్ధతిగా సప్తాహ శ్రవణం చేసినారు. సప్తాహ వైభవంను చెప్పి భాగవతంను ప్రారంభించగానే జ్ఞాన వైరాగ్యములు యువకులే లేచి కూర్చున్నారు. భాగవత సప్తాహం ముగిసేటప్పటికీ ఆ నారాయణుడు అనేకులైన పుణ్య భాగవతోత్తములతో కలిసి దర్శనమిచ్చినారు. అలా కనిపించిన నారాయణ రూపము త్రిభంగి ఆకృతిలో మురళిని మ్రోగిస్తూ నీలమేఘశ్యాముడై పీతాంబరము ధరించి మనోహరుడైన పరమానంద చిన్మూర్తి అక్కడ ప్రత్యక్షమైనది. ఆ స్వామి భక్తిని జ్ఞానవైరాగ్యములను అనుగ్రహించినాడు. ఈ కథ సారాంశం ఏమిటంటే శ్రద్ధతో భాగవతమును తదేక దీక్షతో వినడం వలన జ్ఞాన వైరాగ్యయుతమైన పుష్టి కలిగిన భక్తి లభిస్తుంది. కనుక భాగవతం చెప్పేది ఏమిటంటే జ్ఞాన వైరాగ్యయుతమైన భక్తి. ఇది రెండో అంశం. మూడో అంశం ఏమిటంటే భాగవత ప్రాముఖ్యము ఆత్మదేవుని కథ ఆధారంగా. తుంగభద్రా నదీ తీరంలో ఒక ఉత్తమమైన పట్టణం కలదు. అక్కడ ఆత్మదేవుడు అనే ఒక విప్రుడు గొప్ప పండితుడు ఉండెను. ఆయనకు వివాహమై చాలా కాలం గడిచినా కూడా సంతానం లేక దుఃఖితుడుగా ఉండెను. ఒకప్పుడు ఆత్మదేవుడు తీర్థాటనలో ఉండగా ఒక యతీశ్వరుడు అతనికి తటస్థించెను. ఆత్మదేవుడు ఆ యతీశ్వరునికి నమస్కరించి సంతానము గురించి తన బాధను విన్నవించెను. అప్పుడు ఆ యతీశ్వరుడు ఆత్మదేవునికి మరో ఏడు జన్మల వరకు సంతాన యోగం లేదనియు, వివేకంతో ప్రారంభం అనుభవించి కర్మక్షయం చేసుకునమని హితబోధ చేసెను. కానీ ఆత్మదేవుడు పట్టుబట్టిన మీదట యతీశ్వరుడు తన తపశక్తితో ఒక ఫలాన్ని సృష్టించి ఆత్మదేవునికి ఇచ్చాను. ఆ ఫలాన్ని అతని భార్యకి ఇవ్వమని, దాన్ని తిన్న తరువాత ఆమె ఒక సంవత్సర కాలంలో శౌచము సత్యము దయ దానము ఏకభుక్తమైన నియమములు పాటించవలననియు, అప్పుడు సత్సంతానము కలుగుతుందని చెప్పాను. ఆత్మదేవుడు ఆ ఫలాన్ని తీసుకుని తన భార్యకి ఇచ్చాను. కానీ ఆత్మదేవుని భార్య దుష్టవనిత. ఇది వినగానే ఆమె నియమపాలన కష్టము కావున తాను ఒక వంశగానైనా విధవగానైనా ఉండగలను గాని ఈ కష్టము తట్టుకోలేననియు, మరియు ముఖ్యంగా సంతానం వల్ల తన సౌందర్యము దెబ్బతిననియు తన చెల్లెలతో చెప్పి బాధపడెను. ఆమె చెల్లెలు అప్పటికే గర్భవతిగాన చెల్లెలి కుమారుని తన కుమారునిగా చూపింప నిశ్చయించి యతీశ్వరుడు ఇచ్చిన ఫలమును తన ఇంటిలోని గోవుకు తినిపించి ఆమె ఒక సంవత్సర కాలం తన పుట్టినింటికి వెళ్ళను. ఒక సంవత్సరంలో ఆమెకు పుత్రుడు కలిగినట్లు ఆత్మదేవునికి సమాచారం రాగా అదే సమయంలో ఇంట్లోని ఆవు ప్రసవించెను. తపశక్తితో యతీశ్వరుడు ఇచ్చిన ఫల ప్రభావంతో ఆవు గోకర్ణములతో ఒక మానవ శిశువును ప్రసవించినది. అతని పేరు గోకర్ణుడు. అనగా ఎల్లప్పుడూ శాస్త్రవాక్యాలు శృతివాక్యాలు వినేవాడని అర్థము. ఆత్మదేవుని భార్య పుత్రుని పేరు దుందుమారుడు. గోకర్ణుడు చక్కగా విద్యలు నేర్చుకనగా దుందుమారుడు వ్యసనాల బారిన పడను. ఇది చూసి ఆత్మదేవుడు కుపుత్రుని కంటే అపుత్రుడే మేలని తలచి దుఃఖితుడయ్యను.
లలిత గారు ఉండండి.
ఈ విధముగా ఓదార్చును. దుఃఖము సంసార లక్షణమనియు, సంపదలు విషయములు ప్రోగు చేసుకుంటే సుఖము లభించదనియూ చెప్పాను. ఈ లోకములో సుఖం ఇద్దరికి మాత్రమే లభిస్తుంది, ఒకరు విరక్తునికి, రెండు ఏకాంత జీవనాన్ని ఆశ్రయించిన మునికి. కనుక వివేకముతో ఆలోచించి దేహమేనన్న భ్రాంతిని నాది అనుకున్న మమత్వాన్ని విడిచిపెట్టమని చెప్పాను. అంతేకాక వైరాగ్య రాగ రసికుడై భక్తి నిష్ఠలతో సత్పురుషులను ఆశ్రయించమని హితబోధ చేశాను. ఇది విని ఆత్మదేవుడు వెళ్లిపోయాను. కానీ తల్లి పుత్రుని దుర్మార్గములు చూస్తూ దుఃఖపడుతూ చివరకు మరణించను. దుందుమారుడు దుర్మార్గుడై సుఖపడ్డం కోసం వ్యసనముల కొరకు దోపిడీలు చోరత్వములు చేశాను. అంతేకాక ఐదుగురు వేసులను తెచ్చి ఇంట్లో పెట్టుకొను. ఈ ఐదుగురు వేసులు సొమ్ము కోసం కొడుపు పలుకుని నిద్రపోతున్న దుందుమారిని భయంకరముగా చంపివేశాను.
విషయము తెలిసిన గోకర్ణుడు దుందుమారిని సద్గతికి కావాల్సిన కర్మలు చేసెను. అయినను కూడా దుందుమారినికి విముక్తి లేక వాచ్యారూపధరుడైన ప్రేతరూపంలో దుఃఖితుడే గోకర్ణునికి కనపడను. అంతటి గోకర్ణుడు దుందుమారిని విముక్తి కొరకై సూర్యభగవాన్ అర్థించగా సూర్యభగవానుడు భాగవత సప్తాహం చేయించమని పరిష్కారం సూచించెను. గోకర్ణుడు సంతోషంతో సప్తాహ దీక్షకు కావాల్సిన పందిళ్లు, ఆసనాలు, భోజనాలు మొదలుగు ఏర్పాట్లన్నీ చేసెను. ఈ సప్తాహ సమయంలో దుందుమారిని ప్రేత విముక్తికై పరితపించినదై ఒక 7 కణుపుల వెదురులో ప్రవేశించి 7 రోజుల సప్తాహ పారాయణను జాగ్రత్తగా వింటున్నది. ఈ 7 రోజులలో ఒక్కొక్క రోజు పారాయణకు ఒక్కొక్క కణుపు పగిలి 7 రోజులలో 7 కణుపులు పగిలి దుందుమారికి విముక్తి లభించి దివ్య దేహముతో దివ్య విమానంలో అందరికీ నమస్కరించి దుందుమారుడు ఉత్తమ లోకాలకు వెళ్లిపోయినాడు. దుందుమారుడు తరించినాడు. శ్రద్ధ అనేది అనుగ్రహంతో కలిస్తేనే భక్తి అనేది కలుగుతుందని చెప్పబడినది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా ధన్యవాదములు. నమస్కారములు.
చాలా థ్యాంక్స్ అండి లలిత గారు. లలిత గారు యాక్చువల్లీ ఫస్ట్ టైం స్పీకర్, కానీ చాలా ప్రొఫెషనల్ గా మాట్లాడారు. ఒక్క చిన్న మనవండి, అందరూ ఫోన్స్ మ్యూట్ చేసుకోవాలి, ఎందుకంటే మధ్య మధ్యలో కొంచెం మ్యూజిక్ లేకపోతే చిన్నపిల్లల మాటలో ఏవో వినిపిస్తున్నాయి. సో ప్లీజ్ ఫోన్స్ మ్యూట్ చేసుకోండి, మాట్లాడుతున్న వాళ్ళు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సో లలిత గారు చెప్పిన దాంట్లో మనకి ఏమర్థమైందంటే, శరీరం లేకుండా సద్గతి పొందకపోతే మనం ఏదో విధంగా భాగవతం అంటూ వింటే మోక్షం వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయనేది ధైర్యమే ఇస్తుంది మనకి. ఇది చాలా ముఖ్యం. దీనభావం, దీనం అంటే దిగులు కాదు, అహంకార రాహిత్యం, గురువాక్యం మీద నమ్మకం, మనసుకి కలిగే అలజడుల్ని తగ్గించుకుంటూ వినాలి. అలా వింటే మోక్షం ఖాయం. నెక్స్ట్ మన స్పీకర్ శివాజీ గారు, వారు కూడా ఫస్ట్ టైం స్పీక్ మాట్లాడుతున్నారు. ఈ సబ్జెక్ట్ చాలా గంభీరమైంది, చాలా డెన్స్ అంటే సాంద్రమైంది, కాబట్టి మనకి ఫస్ట్ 1-2 శ్లోకాలు మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. త్రిగుణాత్మకమైన జగత్ అసత్యం అంటే మిథ్య, అది దేని మీద ఆధారమై ఉందో అదే సత్యం. బేసిక్ గా బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అనే విషయాన్ని శివాజీ గారు మనకి చెప్తారు. శివాజీ గారు మీరు.
ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శివాయ గురవే నమః. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. మొదటిగా భాగవతం వింటే మనం ఖచ్చితంగా కలుగుతాం. రామాయణం మనకి ఎలా జీవించాలో చెప్తుంది, మహాభారతం ఎలా ఉండకూడదో చెప్తుంది, మోక్ష సాధనకు ఏమి చదవాలో ఏమి వినాలో అదే భాగవతం. గురువు గారు అంధకారంలో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకువస్తారు. అందుకే సాక్షాత్ విష్ణుమూర్తి కృష్ణుడి అవతారంలో శివుడు దక్షిణామూర్తిగా అవతరించారు. అందుకే మనం కృష్ణం వందే జగద్గురుం శివాయ గురవే నమః అంటాం. ఎందరో గురువులు, ఆది శంకరాచార్యులు, సాయిబాబా గారు, అలాగే మన గురువు గారు స్వామివేదం షణ్ముఖ శర్మ గారు, అందరికీ నా వందనములు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ గురవే నమః. కృష్ణ పరమాత్మ కూడా అర్ధరాత్రి వేళ వెలుగుని ఇవ్వటానికి సంసారం అనే చీకటి నుండి వెలుగు అనే మోక్షం ఇవ్వటానికి వచ్చారు. కలియుగంలో భగవంతుడు గురువు రూపంలో వస్తారు. గురువుని మించిన దైవం లేదు. గురు పాదం పట్టుకుంటే ఈ సంసారం అనే నదిలో మనం మునగకుండా ఆవల వడ్డీకి చేరుస్తారు. ఈ అవకాశం కల్పించిన గురువు గారి పాద పద్మములకు నా నమస్కారం. అట్లాగే తోటి భక్తులకు, విద్యాగారికి నా నమస్కారం. గురువు గారు మనకి ఈ విధంగా చెప్తున్నారు, వృక్షమంతా విత్తనంలో ఉన్నట్టు భాగవతం అంతా ఈ శ్లోకంలో ఉన్నట్టు చెప్పారు. శ్లోకం, ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మాదస్య యతోన్ వయాది సరతష్ చాదేష్ అవిఘ్న స్వరాట్ తానే తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముమ్యంతియ సూరయ తేజోవారి మృదం యతాం వినిమయో యత్రాత్రి సర్గో గుమ్రషః దామ్నా స్నేన సదాని రక్త కుహుకం సత్యం పరం ధీమహి. దీని సారము సమరిగా చెప్పాలంటే, వసుదేవుడి పుత్రుడు భగవంతుడు శ్రీకృష్ణునికి నమస్కారములు. ఆయనే నిజము, ప్రపంచమంతా మాయ, సృష్టి స్థితి లయములకు కారణము ఆ కృష్ణ పరమాత్మే. ఆయనలోనే ఈ సృష్టి ఉంది. వేదములకు సృష్టికర్త అయిన బ్రహ్మ ఆయనకు తండ్రి, బ్రహ్మకు ఆయన తండ్రి. అంతటా భగవంతుడు వ్యాపించినప్పటికీ దూరంగా ఉన్న ఎండామా మనం నీరుగాను, నీటి మీద ఉన్న భూమి నీటి మీద భూమి ఉన్నట్టు బ్రహ్మలో ఉంటాం. పంచభూతాలు ప్రకృతి ఆయనలోనివే. మాయకు అతీతమైన ఆ జగన్నాథునికి నమస్కారములు, ఆయనే నిజము. గురుగారు ఇంకా ఈ శ్లోకం గురించి డీటెయిల్డ్ గా ఈ విధంగా చెప్తున్నారు, మనం నిత్యము భగవంతుని గురించి ధ్యానము మననము శ్రవణము చేయాలి. సృష్టి స్థితి లయలకు హేతువు భగవంతుడు. పంచభూతాలు ఆయనలోనే ఉన్నాయి, ఆయన అంతటా వ్యాపించి ఉన్నారు. ఉదాహరణకి గంగ నీటిని కడవలో మనం కొంతవరకే తీసుకున్నప్పటికీ ఇంకా ఎలా అయితే వ్యాపించి ఉందో అలాగే సూర్య భగవాని సూర్యకిరణాలు అంతటా వ్యాపించి ఉన్నట్టు అదే భగవంతుని తత్వం. ఆయనే సర్వజ్ఞుడు, స్వయం చైతన్య స్వరూపుడు. పండితులు యోగులు మాత్రమే భగవంతుని చూడగలుగుతారు, వారు ఇంద్రియములను జయించిన వారు. ప్రతి పదార్థములోనూ జలము తేజస్సు పృథ్వీ అని మూడింటిగా ఉంటుంది. జలము వల్ల ప్రాణశక్తి, తేజస్సు అగ్ని వల్ల వాక్కు శక్తి, అన్నము పృథ్వీ వల్ల మనస్సుగా మారుతుంది. పరమాత్ముడు శాశ్వతము నిత్యము, జగత్తు మాయ. ఉదాహరణకి చెప్పాలంటే జలము యందు కెరటాలు ఉంటాయి కానీ జలము శాశ్వతము. సచ్చిత్తుడు భగవంతుడు, జడము ప్లస్ చిత్తు మాయ. ఒకటే దైవము అంతటా వ్యాపించి ఉన్నది. కంటితో మనము చూస్తుంటాం, కంటిని మనం చూడలేకపోయినా కంటి ద్వారానే చూస్తున్నాము. బుద్ధితో పరమాత్మ వల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అని తెలుసుకోవాలి. ఈ చైతన్యమే వాసుదేవుడు, స్వయం ప్రకాశకుడు, సత్యస్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు అని భాగవతం చెప్పుచున్నది. జగదీశ్వరుని తెలుసుకోవటానికి జగత్తుని తెలుసుకోవాలి. ఉదాహరణగా చెప్పాలంటే మన గురుగారు ఈ విధంగా చెప్తున్నారు, కొమ్మ మీద చంద్రుడు, చెట్టు కొమ్మ జగత్ అయితే ఆ చంద్రుడే పరమాత్మ. మన కర్మలు ఫలాకాంక్ష లేకుండా కపటం లేకుండా ధర్మము జ్ఞానము భక్తితో ఆచరించాలని చెప్పి భాగవతం మనకి చెప్తున్నది. మన కర్మల్ని ధర్మబద్ధంగా పరమాత్మకు మనం నివేదించాలి. రాగద్వేషములు లేని ఏకత్వం ఉన్న ఒకే ఒక మతం హిందూ మతము అని గురుగారు చెప్తున్నారు. భాగవతము శివం అంటే శుభం, వాస్తవము పరమధర్మము. భాగవతము తాపత్రయములను పోగొడుతుంది. మనం యోగిలా ఉండాలి, రోగిలాగా కాదు అని గురుగారు చెప్తున్నారు. భగవంతుడే మనకి లభిస్తున్నప్పుడు ఇంకా ప్రాపంచిక విషయాలు ఎందుకు? ఉదాహరణకి మహానదే మనకి దొరుకుతున్నప్పుడు ఇంకా చలములు ఎందుకు అని గురుగారు ఈ విధంగా చెప్తున్నారు. అలాగే చదివితే అది భగవద్గీత, మనం చేస్తే అది భాగవతం. మొదటి మహాముని నారాయణుడు, ఆయనే మహర్షి కపిలాచార్యగా వచ్చారు. ఆయన నారాయణుని దగ్గర నుంచి బ్రహ్మకు, బ్రహ్మ నుంచి నారదుడు, తర్వాత వ్యాసుడు, వ్యాసుడి నుంచి సుఖయ యోగీంద్రులు, సుకుడి నుంచి పరీక్షితుకి చెప్పిందే భాగవతం. శ్రద్ధగా వింటే మన హృదయంలో భగవంతుడు ఆవిష్కరిస్తాడు. అనేక జన్మలలో పుణ్యం చేసిన వారు, తపంతో ఉన్న వారికి మాత్రమే, అలాగే శుశ్రూష చేసిన వారికి మాత్రమే భగవత సారము అందుతుంది. ఉదాహరణగా చెప్పాలంటే ఆకలితో ఉన్న వారికి అన్నము దొరికినట్టు ఈ భాగవత శ్రవణము అదృష్టం కలుగుతుంది. సంసారం అనే నదిలో ఉన్నవారు మోక్షం అనే అవతల ఒడ్డికి చేర్చడానికి వచ్చినదే ఈ భాగవతం. భక్తితో శ్రద్ధతో భాగవతం విన్నా ముక్తి వైరాగ్యము మోక్షము కలుగుతాయి. ఇది సద్యమని గురువుగారు చెప్తున్నారు. కల్పవృక్షం అనే వేదమునకు కాచిన రమ్యమైన పండే భాగవతం. రసోవై సహ అని మనం కృష్ణ భగవాన్ అంటాం. ఈ రసాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి. ఇది చిలక కొట్టిన పండు, చాలా తీయగా ఉంటుంది. రసాన్ని తీసుకోవటం అంటే వేదాంతములు ఉపనిషత్తుల సారాంశమే ఇది. ఇది అమృతం, అంతా తీసుకోవాలి. ఈ ఆయుష్ ఇక లేదు, ఇంతటితో ఈ రోజే నాకు అన్న శ్రద్ధతో ఇదే ఇప్పుడే నాకు అవకాశం ఉన్న టైంలో శ్రద్ధగా భాగవతాన్ని వినాలి. అందుకే పరీక్షిత్ మహారాజు వారం రోజుల్లో భాగవతం విని మోక్షాన్ని సంపాదించారు అని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. సర్వం కృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ అవకాశం కల్పించిన విద్యాగారికి, మా గురువు గారికి పాదాభివందనం.
చాలా థ్యాంక్స్ అండి శివాజీ గారు. శివాజీ గారు కూడా మనకి ఫస్ట్ టైం స్పీకర్, చాలా చక్కగా అంత కండెన్స్ చేసి చెప్పారు. బేసిక్గా ఫస్ట్ శ్లోకం జన్మాత్యస్య అనే శ్లోకం ఏమో భగవంతుడు ఏమిటో చెప్తుంది. రెండో శ్లోకం కొంచెం మనం కొన్ని వర్డ్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేంటంటే ధర్మ ప్రోచిత కైతవో, అంటే నిష్కపటమైన ధర్మం అత్ర పరమో నిర్మత్సరాణం సతం వేద్యం. అంటే ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రోచిత కైతవో అంటే నిష్కపటమైన ధర్మం, నిర్మత్సరాణం అలా ఉన్నప్పుడు వాస్తవం అత్ర వస్తు శివదం. శివదం అంటే మనకు తెలిసింది శివం అంటే శుభం మంగళం, ఇక్కడైతే మోక్షహేతు అని అర్థం. తాపత్రయోన్మూలనం అంటే మూడు తాపత్రయాల గురించి వారు చెప్పారు. శ్రీమద్ భాగవతే మహామునికృతే, అది కూడా చాలా చక్కగా వివరించారు శివాజీ గారు. కింవాపరే ఈశ్వర, అప్పుడేమవుతుందంటే సద్య హృద్య అవరుద్ధ్యతే అత్ర కృతిభి, అంటే పుణ్యములు చేసుకున్న వాళ్ళు, అంటే మనందరం కూడా చాలా పుణ్యాలు చేసుకున్నామనే మనం ఖచ్చితంగా నమ్మాలి. శుశ్రూష గురించి వారు చెప్పనే చెప్పారు. తత్క్షణాత్, అప్పటికప్పుడు ఆవిర్భవిస్తాడు భగవంతుడు అని చెప్పడం. అంటే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే అపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. లలితా సహస్రనామంతో మనం అన్వయించుకోవాల్సిన రెండు నామాలు ఏంటంటే భాగవతం మనం భావించాలి అనుభవించాలి, అందుకే భవానీ భావనాగమ్య అని గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్పీకర్ రఘు గారు, వారు కూడా ఫస్ట్ టైం స్పీకరే అనుకుంటున్నాను నేను. వారు నైమిషారణ్యంలో సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులు మధ్య జరిగిన విశేషాలు చెప్తారు. రఘు గారు మీరు నెక్స్ట్.
శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. దేవక్షేత్రమైన నైమిషంలో సౌనకాది మునులు స్వర్గాన్ని మరియు లోకాన్ని ఉద్దేశించి దీర్ఘ సత్రయాగం చేస్తున్నారు. పరమాత్మని పొందాలనే ఉద్దేశంతోనూ మరియు లోకానికి క్షేమం కలిగించడం కోసం సత్కర్మని ఆచరిస్తున్నారు. అలా సత్కర్మని చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఇవ్వడానికి సూత పౌరాణికుడు వచ్చాడు. వచ్చిన వాడిని కూర్చోబెట్టి సౌనకాది మునులు చాలా విశేషమైన ప్రశ్నలు అడిగారు. ధర్మశాస్త్రాలన్నింటిలో మానవులకు ఖచ్చితమైన శ్రేయస్సు ఏది నిర్దేశించింది? కలియుగంలో శాస్త్రాలు తెలిసినా వాటి అర్థం చేసుకునే బుద్ధిశక్తి శరీరశక్తి ఉండవు. కలియుగంలో మానవులందరూ అల్పాయుష్కులు, సోమరులు, మందమతులు, మందభాగ్యులు. కలియుగంలో వాళ్ళ కోసం కూడా మాకు శాస్త్రాల సారం చెప్పు అని అడిగారు. పరమాత్మవి సచ్చిత్ నామరూపాలు ఏమి ఉన్నాయి? అలాంటి పరమాత్మ మానుష రూపం దాల్చి బలరాముంతో కలిసి ఎన్నో లీలలు చేశాడు, అంటే కృష్ణుని గురించి మాకు చెప్పమని అడిగారు. ఆయన అనుగ్రహం లేనిదే కలి దాటలేము కనుక ఆయన గురించి మాకు పరిపూర్ణంగా చెప్పు. ఆయన అవతారం ఎలా ధరించాడు? ఏమి లీలలు చేశాడు? ఆయన అవతారం చాలించిన తర్వాత ధర్మం ఎవరిని ఆశ్రయించి ఉంది అని అడిగిన ఆరు ప్రశ్నలకి సమాధానమే భాగవతం. అప్పుడు సుఖయోగింద్రులు ఆ ప్రశ్నలు విని చాలా సంతోషించారు. నాకు ఆనందింపజేసే ప్రశ్నలు వేశారు కనుక నేను చెప్పడానికి సిద్ధం, కానీ నా తెలివితేటలతో నేను చెప్పలేను కనుక ప్రార్థన చేసుకుంటాను అని సుత పౌరాణికుడు బాదరాయణ సుతుడైన సుఖునికి ప్రార్థించుకున్నారు. ఎందుకంటే సుఖయోగింద్రుడు పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెబుతున్న సభలో సుతుల వారు కూడా ఉన్నారట. యహ స్వానుభావమఖిలం శృతిసారం ఏకం ఆధ్యాత్మ దీపం అతిథి తీర్చితాం తమోందం సంసారిణాం కరుణయాహ పురాణ గుహ్యం తం వ్యాసూను ఉపయామి గురుం మునీనాం. ఇది సర్వశాస్త్ర సారం, బ్రహ్మతత్వం, ఆధ్యాత్మదీపం. ఆధ్యాత్మదీపం అనేది భాగవతానికి మరొక పేరు అని చెప్పారు గురుగారు. ఇది ఏమి చేస్తుందయ్యా అంటే తమత్వము అంధత్వము, అనగా బయట చీకటి లోపల గుడ్డితనం, ఈ రెండింటినీ పోగొడుతుంది. సంసారులైన వారిని తరింప చేయడం కోసం కరుణతో ఈ దీపాన్ని వెలిగించిన మహానుభావుడు సుఖయోగీంద్రుడికి నమస్కారం చేసుకుంటున్నాను అని ఆ శ్లోకం అర్థం. ఇలా చెబుతూ భాగవతంలో మనకు నాలుగు భాగవతాలు కనబడతాయని చెప్పారు గురుగారు. ఒకటి చతుశ్లోకి భాగవతం, ఇది నారాయణుడు చెబుతాడు. రెండవది సూతల వారు సారాంశమైన భాగవతం ఒకటి చెప్తారు. తర్వాత సుఖయోగీంద్రుడు భాగవతం మొదలు పెడుతూ సారాంశమైన భాగవతం చెబుతారు. నాలుగవది నారదుల వారు వ్యాసం దగ్గరికి వచ్చి ఇది భాగవతం అని చెప్తారు. మళ్ళీ సుఖయోగీంద్రుల దగ్గరికి వెళ్తే సుఖయోగీంద్రుల వారు లోకమంగళమైన ప్రశ్నలు వేశారు. కృష్ణుడి గురించి చెప్పండి అన్న ప్రశ్నకు నాకు చాలా ఆనందం కలిగించింది. పరమాత్మ మీద భక్తి కలగడం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. అది కలిగించడానికి పుట్టిన పుస్తకం కంటే గొప్ప పుస్తకం లేదు. అందుకే భాగవతం కంటే గొప్ప గ్రంథం లేదు. సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతిహత యాత్మా సుప్రసీదతి. ఓకే, అధోక్షజుడు అనేది ఒక విష్ణునామం మాత్రమే కాదు. అక్షములు అంటే ఇంద్రియములు, అధహ అంటే కిందకి. ఎవరు ఇంద్రియములు కిందకి వెళ్ళడం వల్ల ఆయన కలుగుతాడో ఆయన పేరు అధోక్షజుడు. కిందకి వెళ్ళడం అంటే అంతర్ముఖం అవడం. అంతర్ముఖం అవడం వల్ల కలిగే జ్ఞానమే పరబ్రహ్మ. ఎటువంటి నెపము లేని అడ్డంకు లేని భక్తి భగవంతుడి యందు కలగడమే పురుషునికి ఉత్కృష్టమైన ప్రయోజనం. అలాంటి భక్తిని కలిగించే ధర్మమే గొప్ప ధర్మం. అధోక్షజుడే పరమాత్మ. ఆయనకి గ్రంథంలో పేరు మాత్రం వాసుదేవుడు. భగవానుడైన వాసుదేవుని ఎందుకు కలిగి ఉన్న భక్తికి భక్తి రెండింటిని కలిగిస్తుంది. ఆశ వైరాగ్యము, ఆ వెంటనే జ్ఞానం కలుగుతుంది. అహేతుక జ్ఞానం అంటే ఎటువంటి కారణాలు వెతకని జ్ఞానం. జ్ఞానం అంటే ఇక్కడ భగవద్ అనుభవం అని గురువుగారు చెప్పారు. పైగా ఎన్ని ధర్మాలు చేసినా భగవంతునిపై భక్తి కలగనప్పుడు అవి శ్రమయే కానీ ఎందుకు పనికిరావు అని చెబుతూ, ధర్మార్థ కామమోక్షములు ఈ నాలుగిట్లో దేని ప్రయోజనం ఏమిటి అనే విషయం మీద అద్భుతమైన శ్లోకాలు చెప్పారు. ధర్మస్య హి అపవర్గస్య నార్థోదాయోప కల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృత. అనగా ధర్మము అర్థం కోసం కాదు, ధర్మము యొక్క ప్రయోజనం మోక్షం, అర్థం యొక్క ప్రయోజనం ధర్మము, కామలాభం కోసం కాదు. తర్వాతది, కామస్య నా ఇంద్రియ ప్రీతి లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస నార్థోయశ్చేహ కామ కర్మభి. అనగా ఇంద్రియములను సుఖపెట్టడం కామం యొక్క ప్రయోజనం కాదు, జీవయాత్ర క్షేమంగా జరగడం కోసమే కామం. జీవితం తత్వజిజ్ఞాస కోసం అంటే యథార్థ స్వరూప విచారం కోసం, బ్రహ్మ విచారం కోసం. తర్వాత బ్రహ్మము అంటే ఎవరో చెబుతూ, బ్రహ్మం అంటే తెలిసిన వారు అద్వయం బ్రహ్మ జ్ఞానం అంటారు. బ్రహ్మము కేవలం జ్ఞానస్వరూపుడు. అద్వయం అంటే విచారం చేసిన కొద్దీ ఆయన వేరు నేను వేరు కాదు అన్న ఎరుక కలుగుతుంది. ఆయనను మూడు పేర్లతో పిలుస్తారు, బ్రహ్మమని, పరమాత్ముడని, భగవానుడని. ఆయనను మించిన పెద్ద వస్తువు లేదు. ఆయనే అంతటా అన్నిటి ఎందు వ్యాపించి ఉన్నాడు కనుక బ్రహ్మము. కానీ వీటి అన్నిటికీ అతీతుడు కనుక పరమాత్మ. సమగ్ర ప్రపంచాన్ని నడపగల అధికారం, నడిపే నియమాలు, కీర్తి, సంపద, జ్ఞానం, వైరాగ్యం ఈ ఆరు కలిపితే భగవాన్ అంటారు. మరొక ఆరు తెలిసిన వాడు భగవానుడు. ఉత్పత్తి, ప్రళయం, జీవుల రాక పోక, జీవులకు బంధము, మోక్షము ఈ ఆరు ఎవడి చేతిలో ఉన్నాయో వాడిని భగవానుడు అంటారు. ఆ పరమాత్మని పొందే సాధనాలు ఏమిటంటే, శ్రద్ధాళువులైన వాడు పుణ్యక్షేత్రాలు దర్శించాలి, గురువుల దగ్గర శరణు వేడి తదేక చిత్తంతో శ్రవణము మననము చేస్తూ ఉంటే పుణ్యశ్రవణ కీర్తుడు అనగా ఎవరి గురించి వింటే మనం శుద్ధులమవుతామో వారు ఆయన వచ్చి మన హృదయంలో కూర్చుని అమంగళం తొలగిస్తాడు, శుద్ధి చేస్తాడు. అప్పుడు నీకు ఉత్తమ శ్లోకుడైన భగవాను ఎందుకు నైష్టికి భక్తి కలుగుతుంది. ఆ ప్రసన్న మనసుతో సంసారం లాలస వీడి యథార్థ స్వరూప సాక్షాత్కారం లభిస్తుంది. ఆ తర్వాత విద్యతే హృదయ గ్రంథి అనే వేదాంత తత్వమే ఇక్కడ చెప్పారు. సాధనలో జ్ఞానం పేరు వివేకమని, సిద్ధిలో జ్ఞానం పేరు బ్రహ్మం, బ్రహ్మానుభవం అని చెప్పారు గురుగారు. తర్వాత వాసుదేవుని గురించి చెప్తూ, వాసుదేవ పరావేద, వాసుదేవ పరామఖ, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరాక్రియ, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తప, వాసుదేవ పరోధర్మో, వాసుదేవ పరాగతి. వేదములు, యజ్ఞములు, యోగము, సర్వకర్మలు, తెలివితేటలు, జ్ఞానం, తపస్సు అన్నీ ఆయనవే. ఆయన పొందడానికే స్వర్గాది ఫలములు ఆయనవే. ఆ వాసుదేవుని గురించి తెలియజేసే గ్రంథమే భాగవతం. ఇది వాసుదేవ విజ్ఞానం. 12 అక్షరాల వాసుదేవ మంత్రాన్ని విస్తరిస్తే 12 స్కందాల భాగవతం అవుతుంది. ద్వాదశాక్షరి మంత్రం జపిస్తూ ఉంటే దేహం నేను అనే అజ్ఞానాన్ని పోగొడతాడు పరమాత్మ. భగవంతుడిని మమ అనుకుంటే భక్తి అని, భగవంతుడిని అహం అనుకుంటే జ్ఞానమని, అహం మమ వేరు కాదు అని చెప్పారు గురువుగారు. ఆ భగవానుడు సచ్యుత్ లక్షణాలను చూపిస్తూ భూమి మీదకి వచ్చిన వాటిని అవతారాలు అని పేర్లు అవి అని చెప్పి ఆ సచ్యుత్ లక్షణాలు బాగా చూపిస్తూ దేనికి అంటకుండా ఉన్న ఒక అవతారం ఉంది. వసుదేవుడే పుట్టి ఇవన్నీ చూపించాడు కనుక వాడు సంపూర్ణమైన పరబ్రహ్మం. మనం ఆయన కథలు వింటూ పరమాత్మ తత్వంలో లీనమవుదాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాతృ నమః.
చాలా చాలా చక్కగా చెప్పారు రఘు గారు. చాలా పాయింట్స్ అన్ని కవర్ చేశారు. ఈ భాగవతం వింటుంటే మనకి చాలా కొత్త కొత్త వొకాబులరీ వస్తుంది. అహైతుకి, అప్రతిహత ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. అహైతుకి అంటే నాకు అనుకోవడం ఇస్ అన్కండిషనల్ అనే అర్థం. ఇప్పుడు నెక్స్ట్ అనుకోని విధంలో నేను ఆ సిడి 1.3 ఫస్ట్ హాఫ్ చెప్పే అవకాశం దొరికింది. పోతే ఈ చెప్పిన ఫలం ఎవరైతే చెప్పలేకపోయారో వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళాలి అని కోరుకుంటూ నేను ఇది మొదలెడుతున్నాను. బేసిక్గా ఇందులో మనకి భగవంతుడు ఏమిటి, భాగవతం ఏమిటి, భగవంతుడు అవతారాలు చెప్పారు. భాగవతం రెండు విషయాలు చెప్తుంది. ఒకటి భగవంతుడు లీలలు, రెండోది భాగవతుల చరితలు, నడతలు. అందుకే త్యాగరాజస్వామి సద్భక్తుల నడతలు ఇట్లనే అని చెప్పారు. ఆ సద్భక్తులు నడిచిన ద్రోవ నడిస్తే మనం కూడా భగవంతుడిని తెలుసుకోగలం, మోక్షానికి హేతు అవుతుంది. లీల స్మరణ మూలంగా మన హృదయంలో ఆ లీల మళ్లీ జరిగి దాని ఫలితం కూడా పొందుతాం. శ్రవణమేమో శరీరం చేసే క్రియ, స్మరణ మనస్సుతో చేసే క్రియ, కీర్తన వాక్తో చేసే క్రియ. మన హిందూ ఫిలాసఫీలో భగవంతుడు అంటే నిరాకార నిర్గుణం తత్వం అని చాలా క్లియర్గా తెలుస్తుంది.
భాగవతంలో మొదటి శ్లోకం చెప్పేదే అది. జన్మాదస్య అనే శ్లోకం మనం ఇప్పటికి 2-3 సార్లు చెప్పుకున్నాము, అదే చెప్తున్న విషయమే. భగవంతుడు అంతటా అన్నిటా అందరిలో వసించి నివసించి ప్రవేశించి ప్రకాశిస్తూ ఉంటాడు, కాబట్టి వాసుదేవుడు. వసన్ దివ్యతే ఇది వాసుదేవ. గీతలో కూడా భగవంతుడు అదే అంటాడు, వాసుదేవ సర్వమితి సమాత్మా సుదుర్లభ. విష్ణు సహస్రనామంలో కూడా అంతే, వాసనాద్ వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. భగవంతుడు అవతారం తీసుకున్నప్పుడు విశుద్ధ సత్వగుణంతో వస్తాడు. మామూలుగా మనం వివేక చూడమని చేసినప్పుడు మనకు గుర్తుంటుంది, సత్వగుణం 2 రకాలుగా ఉంటుంది, మిశ్ర సత్వగుణం, విశుద్ధ సత్వగుణం. భగవంతుడు ఎప్పుడు విశుద్ధ సత్వగుణంతోనే వస్తాడు. ఆ నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మగా అవతారం తీసుకుని వస్తాడు. అలాంటి లీలలు మనం తలుచుకున్నప్పుడు మన మనస్సు చాలా శుద్ధం అవుతుంది. పురుషుడు అంటే పూర్ణత్వాద్ పురుష, అలాగే పురుష సూక్తం అని కూడా వచ్చింది. ఉపనిషత్తుల సారమే భాగవతం, ప్రస్థానత్రయ స్వరూపమే భాగవతం. ఉపనిషత్తులేమో శ్రవణానికి, బ్రహ్మసూత్రములు మననానికి, భగవద్గీత నిధి ధ్యాసనానికి. భాగవతం సంక్షేపంగా సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పారు. మొదటిగా భగవంతుడు 16 కళలతో వచ్చాడు. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ. ఇది ప్రకటింపబడలేదు, కానీ సృష్టి కారణం ఈ అవతారమే. నెక్స్ట్ మనకి సృష్టి వికసించింది, అదే శాంతాకారం భుజగ సైనం అని పద్మనాభుడిగా వచ్చారు. నాభి అంటే కేంద్రం అని అర్థం. నభ్నాతి బధ్నాతి ఇది నాభి, స్పోక్స్ ఆఫ్ అ వీల్ లాగా. ఆ ఫల్క్రమ్, ఆ మెయిన్ మన దృష్టి ఆ మధ్య దాంట్లో ఉండాలి, తిరుగుతున్న జగత్తు మీద ఉండకూడదు. అక్కడి నుంచి విస్తరించిన జగతే విశ్వము, ఆయన రూపం. ఇది ప్రకటించిన అవతారం, అందుకే ఇది మొదటి అవతారం కింద కూడా చెప్తారు. ఈ విశ్వమే భగవంతుడి అవయవాలు, అందుకే విష్ణు సహస్రనామంలో భూపాదో యస్య నాభిర్వీయదసుర నిలశ్చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాసాః శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యై చిత్రం రం రం యతే తం త్రిభువన వపుషం మీ. ఇది తలుచుకుంటే ఫలం ఏమిటంటే, మనం చేసే పనులలో తెలుసో తెలియకో ఏమైనా తప్పులుంటే ఆ పొరపాట్లన్నీ క్షమింపబడతాయి. అన్ని అవతారాలకి బీజం అనేదే నిధానం, బీజం అవ్యయం. భగవంతుడు అవతారాలు ఎన్ని అంటే, దశావతారాలు 22, 21, 25 ఏమని చెప్తాం, హరి అనంత్, హరి కదా అనంత్. అయితే మరి ఈ లెక్క ఎందుకు అంటే, మన బ్రతుకో లెక్క ఉంది కాబట్టి అవతారాలు కూడా లెక్క పెట్టుకున్నాం మన కోసం. దశావతారాలు జ్యోతిష్ శాస్త్రంతో సమన్వయం చేసుకోవచ్చు, ఎలాగంటే రాముడికి, సూర్యుడికి, నరసింహస్వామి, కుజుడికి. ఇప్పుడు నేను వరుసగా మనకి తెలిసిన భాగవతంలో చెప్పిన అవతారాల గురించి చెప్తాను. మొదటిదేమో సనత్ కుమారులు, అది కౌమార సర్గ బ్రహ్మ జ్ఞానం. సెకండ్ వరాహ అవతారం, యజ్ఞ అవతారం. మూడోది నారద మహర్షిది, ఋషి సర్గం. నాలుగోది నరనారాయణులు. యోగ విద్య తపస్సు తపోనిధాన అవతారం, ధర్ముడు మూర్తికి కలిగిన వారు వీరు. బదిరిలో ఇప్పటికి కూడా క్షేమంగా ఉంటారు. నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఐదోది కపిల మహర్షి, సిద్ధ అవతారం, దేవహూతి కర్దమ ప్రజాపతికి కలిగిన వారు వీరు. దత్తాత్రేయుడు అత్రి అనసూయుల తనయుడు, అలర్కునికి ప్రహ్లాదుడికి బ్రహ్మ విద్య నేర్పాడు. రుచి ఆకూతికి జన్మించిన వాడు యజ్ఞుడు, స్వయంభూ మనవంతను రక్షించినవాడు. నాభి మేరుదేవికి ఋషభుడు, పరమహంస అవతారం. యతి ఆశ్రమం, అత్యాశ్రమం అని రెండుంటాయి, ఆ రెండోదేమో అవధూత, అది ఇంకా గొప్పదని చెప్పారు గురువుగారు. పృథు మహారాజు గో రూపంలో ఉన్న పృథ్వీని పిండి దివ్య ఔషధములు కలిగిన అవతారం, లోక కళ్యాణం కోసం వచ్చింది పృథు మహారాజు. మనం తెలిసే మొదటి అవతారం, 10వ అవతారం మత్స్య అవతారం. కూర్మ, ధన్వంతరి, మోహిని మూడు ఒకే ఘట్టంలో జరిగిన అవతారాలు. నారసింహ అవతారం పరిపూర్ణ అవతారం, వామన అవతారం, భార్గవరాముడు, 17 మన వ్యాస మహర్షి, 18 మన శ్రీరామచంద్రమూర్తి, 19 and 20 బలరామ శ్రీకృష్ణులు, 21 బుద్ధుడు, 22 కల్కి రాబోయింది, 23 హైగ్రీవ స్వామి, ధ్రువుడికి కనిపించిన నారాయణుడు, 24, 25 గజేంద్రుడిని రక్షించిన విష్ణుమూర్తి. అసలు చాలా మంది కృష్ణుడు అన్ని అవతారాలకి మూలం, మిగతావన్నీ అంశలు అనుకుంటారు. జయదేవుడు అన్నట్టు, దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః. భగవంతుడు దిగి రావటమే అవతారాలు. ఇది గురువుగారు మనకి రకరకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అవి క్వశ్చన్స్గా ఇస్తాను. బేసిక్గా 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనకి భగవంతుడు అవతారాలని చాలా క్లియర్గా చెప్పారు. భగవంతుడు దయ కరుణ ప్రేమ మూలంగానే మన కోసం దిగి వచ్చి మనతో పాటు మనలాగే ఉండి తరిస్తారు. పోతే కలికాలంలో ఎందరెందరో అవతార పురుషులని అంటారు కాబట్టి, అలాంటప్పుడు పాషండ ప్రచురే లోకే కృష్ణం ఏవ గతిర్మమ కృష్ణావతారం మన కోసం వచ్చింది. కృష్ణస్తు భగవాన్ స్వయం, బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది సభ్యతే. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరం గట్టిగా అందరం కలిసి ఆన్సర్ కూడా ముందే చెప్పేస్తాను. కృష్ణుడిది అని చెప్తే చాలు. భగవానుడు కృష్ణుడైతే, భాగవతం భగవానుడిదైతే, భాగవతం ఎవరిది? కృష్ణుడిది. పోతే కృష్ణుని తెలుసుకోవడం చాలా కష్టం. దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఒకటి, కుదురుగా కూర్చోవాలి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. ప్రపంచాలని విస్మరించాలి. పరమాత్మయే కావాలనే ఒక తపన ఉండాలి. ఒక మానసిక పక్వత కూడా ఉండాలి. సద్గురు ఉండాలి. అది మనకు దొరికిన పెద్ద అదృష్టం. భగవత్ అవతార స్మరణ మోక్షహేతువు. ఇదం భాగవతం నామం పురాణం బ్రహ్మ సంహితం. ఇప్పుడు సిరి గారు నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతం, వ్యాస మహర్షికి శ్రీమద్ భాగవతం రచించిన ప్రేరణకు కలిగించిన నారద మహర్షి గురించి చెప్తారు. సిరి గారు కూడా మనకి ఫస్ట్ టైం స్పీకర్ ఇవాళ. సిరి గారు మీరు.
ఓం గురుభ్యోం నమః. సంసారంలో ఉండి ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే కపటం లేకుండా నిరంతరం బ్రతుకంతా మనస్సును ఆయనపైనే ఉంచాలి. దీనికి రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. ఒక ఊర్లో భార్యాభర్త ఉంటారు. భర్త వృత్తిరీత్యా ఎంతో కాలంగా దూరంగా ఉంటాడు. ఈ సమయంలో భార్య ఒకరింట్లో దాసిగా పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు దూరంగా ఉంటున్న భర్త రేపే వస్తున్నాడన్న వార్త భార్యకు అందుతుంది. ఈ కబురు విన్న భార్య ఎంతో కాలం తర్వాత తన భర్తను చూస్తాననే తపనతో తన యజమాని పనిని ఎంతో జాగ్రత్తగా తప్పులు లేకుండా చేస్తుంది. ఎందుకంటే తప్పులు చేస్తే చేసిన పనిని మళ్లీ మళ్లీ చేస్తూ ఆలస్యం అవుతుందేమో అని జాగ్రత్తగా చేస్తుంది. కానీ ఆమె మనస్సు మాత్రం తన భర్త వస్తే ఏ అలంకరణతో ఎదురు వెళ్ళాలి, ఏ పదార్థాలు వండి పెట్టాలి, ఎలా ముస్తాబు అవ్వాలి అని ప్రతీక్షణం అతనిపై మనస్సును లగ్నం చేస్తుంది. అలాగే జీవుడు ఈ లోకయాత్రలో తన స్వధర్మమును జాగరూకతతో నిర్వర్తిస్తూ మనస్సును మాత్రం ఆ పరమాత్మపై ఉంచి తరించాలి. దీనినే సంతతయా అంటారు. ప్రాచీన ఋషి శబ్దాలలో భక్తికి మరో పేరు అనువృత్తి. అను అనగా నిరంతరము సతతము ఎడతెరిపి లేకుండా పని, మనస్సు చేసే పని. నిరంతరము మనస్సు చేసే పని ఆలోచించడమే అయినప్పుడు దాని దారి పరమాత్మ వైపునకు మళ్లించడమే యోగ్యదాయకం. సామాన్యుని మనస్సు భగవంతుడు సృష్టించిన మాయా ప్రపంచాన్ని పట్టుకుంటే భక్తుని మనస్సు మాయా ప్రపంచాన్ని సృష్టించిన ఆ భగవంతుని పట్టుకుంటుంది. ఆ పట్టుకున్న పరమాత్మ నామము నిరంతరము స్మరణ వలన జ్వాలగా మారి పాపకర్మలను దగ్ధం చేసి జీవుని తరింపచేస్తుంది. కలియుగం ప్రారంభమైంది. కలియుగంలో అల్పాయుష్కులు, అజ్ఞానులు, బుద్ధి తక్కువ వారే ఉంటారు. అటువంటి వారిని తరింపచేయడానికి వ్యాసుల వారు దయామయుడై వేదములను నాలుగు భాగములుగా చేసి తన నలుగురు శిష్యులైన సుమంత, వైశంపాయన, జైమిని, పైల అని వారి ద్వారా వ్యాప్తి చేయించారు. అక్కడితో ఆగక పురాణ సంహితగా పిలువబడే 18 మహాపురాణములను, 18 ఉపపురాణములను రచించి సూత్రి ద్వారా వ్యాప్తి చేయించారు. ఇంకనూ తృప్తి చెందక మహాభారతంను రచించి తన శిష్యుడైన వైశంపాయనతో వ్యాపింపజేశారు. ఇంత గ్రంథ రచన వ్యాప్తి చేసిన వ్యాసులయందు కిలస్వభావము అంటే కొరత, అపూర్ణమైన స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో నైరాశ్యంలో మునిగి ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశంతో లోక కళ్యాణం కోసం, వ్యాసుల వారి అవతార ప్రయోజనం నెరవేర్చడం కోసం నారదుల వారు వచ్చారు. ఇది దైవ ఘటన. నారదులు వ్యాసుల వారిని చూస్తూ, వ్యాసమునీంద్ర, ఎందుకు దిగులుగా ఉన్నావు? ఎన్నో మంచి పనులు చేశావు. ప్రపంచానికి సమస్త వేదవాంగ్మయాన్ని అందించావు. సమస్త ధర్మాలను తెలియజేశావు. అయినా నీకు ఈ నైరాశ్యం ఎందుకు కలిగిందో తెలుసా? ధర్మంలో భాగంగా భగవంతుని గురించి చెప్తూ ఇప్పటిదాకా అన్ని గ్రంథాలు చేశావు, కానీ భగవంతుడే ప్రధానంగా చెప్తూ ధర్మాల గురించి రచన చేయలేదు. ఎన్ని ధర్మాలు తెలిసినా భగవంతుని స్పృహ, భగవంతుని భక్తి లేనప్పుడు అది వృధా. ఇక్కడ మన గురువు గారు మన కోసం తెలియజేశారు. ధర్మాలు, శాస్త్రాలు మాత్రమే పట్టుకుని తరిస్తాము అనుకుంటే తరించగల ధర్మాలు, చేయగలిగినంత శక్తి సామర్థ్యాలు, దేశకాల పరిస్థితులు ఇప్పుడు లేవు. జ్ఞానంతో మాత్రమే తరిద్దాము అనుకుని కర్మభ్రష్టులతో బ్రహ్మ విద్య ఇప్పటికే దుఃఖభరితమైంది. అందుకే ఆ పరమాత్మను పట్టుకుని శాస్త్రాలు చెప్పిన ధర్మాలను నిజంగా చేయగలిగినంత చేస్తూ ఉంటే ఆ పరమాత్మ తన అనుగ్రహంతో వాటిని పరిపూర్ణం చేసి మనల్ని తరింపజేస్తారు అని మన గురువులు మనకు బోధించారు. తిరిగి మనం నారదుల వద్దకు వస్తే ఆయన వ్యాసుల వారికి వివరిస్తున్నారు. ఎన్ని ధర్మాలు తెలిసినా భగవంతుని పట్టుకొని సాధన శ్రమయే హరికాలం, వృధాశ్రమ లాంటిది. ఇసుక ఎడారిలో ఇసుక తప్ప నీరు కనిపిస్తున్నట్టు ప్రపంచమంతా వ్యాపించిన పరమాత్మను వదిలి ప్రపంచాన్ని చూసినట్టుగా ఉంటుంది. అన్నింటా ఎవరు ఉన్నారో ఆ పరమాత్మను పట్టుకునే శాస్త్రమును అందించు. ఆ పరమాత్మ తత్వాన్ని, లీలలనూ ఉన్న గ్రంథాన్ని రచించు. అప్పుడు నీ నైరాశ్యం తొలగి నీ అవతార ప్రయోజనం పూర్తి అవుతుంది. వ్యాసుడా, నీవు వేదముల అసలు వస్తువు తెలిసిన వాడవు. ఇంద్రియ జయం కలిగి అఖండ వైరాగ్యము ఉన్నవాడివి. బ్రహ్మతత్వం ఇది అని నిర్ణయించగలవాడు, భగవద్గ్రంథ రచనకు అన్ని అర్హతలు కలవాడు. హరిచింతన లోపించి నీకు నైరాశ్యం కలిగింది. హరిచింతన మహాత్ముల సంగం వల్ల లభిస్తుంది. సత్పురుషుల సాంగత్యము పరమాత్మను చేరటకు మొదటి మెట్టు. భగవంతుని పట్టుకుంటే తరించిపోతావు అనే మహాత్ముల మాటలను భక్తితో పట్టుకుని నేను జీవన్ముక్తుణ్ణయ్యాను. తిరిగి నేను కర్మ వలన జన్మించలేదు, లోక కళ్యాణం కొరకు అవతరించాను. ఈ రోజు నీకు ఉపదేశించే స్థితికి చేరాను అని తన కథను నారదుల వారి దాసుల వారికి తెలియజేశారు. పూర్వకాలంలో దాసీపుత్రుణ్ణైన నేను నా తల్లితో కలిసి సత్పురుషులకు సేవ చేశాను. వారు దయామయులై నాకు భగవన్నామమును ఉపదేశించారు. సృష్టిలోని పరిస్థితులు మనసులోనికి రానియకుండా నిరంతరము ఈ నామమును స్మరించు అని మంత్రమును ఉపదేశించారు. సృష్టి, స్థితి, లయ మరియు వీటికి అతీతమైన ఈ నాలుగింటిని చతుర్వ్యూహములు అంటారు. సమస్తము వీటి వలనే నడుస్తున్నది. సృష్టి, స్థితి, లయ మరియు దాని మూలమును వరుసగా ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ మూలమైన మూలమును వాసుదేవ అనే నామముతో పిలుస్తారు. అకార, ఉకార, మకార మరియు తురీయమైన వాసుదేవునితో కలిపి ఓంకారమని, ప్రణవమని అంటారు. మనలో 24 తత్వాలు ఉంటాయి. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు మరియు అంతఃకరణములోని తపస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 24 తత్వములను కేశవ, మాధవ, మధుసూదన అను నామములతో శుద్ధి చేసి ఏ కర్మములు చేసినా ఆ సంకల్పం సిద్ధిస్తుంది. ఈ 24 తత్వములలో నిత్యము శుభ్రపరచవలసింది అంతఃకరణము. దీన్ని శుద్ధి చేయుటకు వరుసగా ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, వాసుదేవ నామములను మన ఋషులు దర్శించి అందించారు. వారికి అనంత కోటి నమస్కారములు. అంతఃకరణ శుద్ధి వలన ఆ పరమాత్మ అంతర్యామినిగా దర్శనమిస్తారు. ఏ మూర్తి లేని ఆ పరమాత్మను ఈ మంత్రమూర్తిగా ఉపాసించమని జ్ఞానమును అందించి వారు వెళ్ళిపోయారు. హరిస్మరణలో క్షణకాలం హరిదర్శన భాగ్యంతో తపిస్తూ ఆ శరీరమును వదిలి పుణ్యవిశేషం చేత బ్రహ్మలోకంలో ఆ కల్పాంతం వరకు ఉండి లయమయ్యాను. తిరిగి కల్పారంభం కాగానే లోక కళ్యాణం కోసం జ్ఞానవ్యాప్తికి అవతరించాను. నీవు పరమాత్మ గ్రంథ రచన చేసి తరించు అని అదృశ్యులైనారు. ఇక్కడ నారదుని ముక్తి సగుణ బ్రహ్మ ముక్తి, క్రమముక్తి అంటారు. అప్పుడు వ్యాసుల వారు హిమాలయాల్లోని సరస్వతీ నదీ తీరం వద్ద కల సమ్యాప్రాసము అను ఆశ్రమం నందు యోగస్థితిలోనికి వెళ్లి భాగవత ధర్మానుసారమును మననం చేయడం మొదలుపెట్టారు. సృష్టి మొదలు తను ఇప్పుడున్న పరిస్థితి వరకు భగవద్ధర్మము ఎక్కడెక్కడ వ్యక్తమైందో, భగవంతుని లీలలను భక్తులు భగవంతుని ఆశ్రయించడం వల్ల వ్యక్తమైన ధర్మాన్ని తెలుసుకుని ఆ ధర్మాన్ని పరమాత్మ అవతార కథలతోనూ భక్తుల నడకలతోనూ కలిపి 18,000 శ్లోకాలుగాను 12 గ్రంథాలుగాను రచించారు. ఇలా రూపుదిద్దుకున్న శ్రీమద్ భాగవతమును తన పుత్రుడు బ్రహ్మజ్ఞాని అవధూత అయిన సుఖమునీంద్రులకు వ్యాప్తి చేయమని వ్యాసులు అందించారు. ఇటువంటి అవధూతలు ఇప్పటికీ ఉన్నారు. వీరిని చూడాలంటే పరీక్షితులా తపిస్తే కనిపిస్తారు అని గురువుగారు చెప్పారు. వీరు ఎక్కడా నిలబడరు, ఉండరు. ఉన్నా గోదోహన కాలం అంటే ఆవు నుంచి పాలు పితికినంత కాలం మాత్రమే ఉంటారు. వీరు నిలబడిన ప్రదేశం క్షేత్రం అవుతుంది. ఇటువంటి స్థితిలో ఉన్న సుఖమహర్షి తాను గ్రంథాన్ని తెలుసుకుని ఆనందిస్తూ 7 ఇంకొకరికి చెప్పగలిగారంటే ఏ బ్రహ్మమునందు తాను తాదాత్యం చెంది ఉన్నారో ఆ పరబ్రహ్మమే నామరూపములతో ఉన్నది కనుక, మరియు విరక్తులకు కూడా రక్తిని పుట్టించే రసస్వరూపుడైన ఆ కృష్ణ పరమాత్మ గురించి చెప్పగలిగాడు. చివరిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ తాను బ్రహ్మం కనుక బ్రహ్మస్థితిలో ఉన్నవారిని, ఆ స్థితిని కోరుకునే వారిని భాగవత రూపంలో ఆకర్షిస్తూనే ఉంటారు. ఆ అనుగ్రహంతోనే భాగవత శ్రవణంలో మనం అందరం కలుసుకోగలిగాం. శ్రీకృష్ణార్పణమస్తు.
హర్ష అంది శ్రీ గారు, వీళ్ళందరూ అసలు ఫస్ట్ టైమర్స్ లాగా లేరు. ఇంతకుముందు ఎక్కడో స్పీచ్లు అవన్నీ బాగా ఇచ్చినట్టున్నారు, బ్రహ్మాండంగా చెప్పేస్తున్నారు అని. నేను మన గురుగారు చెప్పినట్టు మన నారదుల వారి మూలంగానే మనం ఇవాళ రోజు రామకృష్ణ అనుకోగలుగుతున్నాం. అటు వాల్మీకి రామాయణం, ఇక్కడ వ్యాస మహర్షికి భాగవతం, మహాభారతం అని. ఇప్పుడు నెక్స్ట్ మన వక్త బాలు గారు, వారు మనకి చాలా రమ్యమైన సన్నివేశాలు వివరిస్తారు. ఒకటేమో ఉత్తర శరణాగతి, 2 కుంతి స్తుతి. ఇది సంస్కృతంలో వ్యాస మహర్షి, తెలుగులో పోతన్ గారు బాగా పండించారు. భీష్మ పితామహుడికి కనిపించిన కృష్ణస్వామి, ఇంకా ఎన్నో సంగతులు బాలు గారు చెప్తారు. బాలు గారు మీరు
చూసుకుంటారు
ప్లీజ్ మ్యూట్ యూర్ ఫోన్స్ అండి. ఇప్పటిదాకా చక్కగా జరుగుతోంది శ్రవణం. బాలు గారు మొదలెట్టచ్చు ప్లీజ్.
ఓం శ్రీ గురుభ్యో నమః. భగవానుడైన శ్రీకృష్ణుడు దుష్ట కౌరవ నాశనం చేసిన తరువాత తిరిగి ద్వారకకి వెళ్తున్న సమయంలో అభిమన్యుని భార్య దుఃఖిస్తూ వచ్చి, పాహి పాహి ఓ మహాయోగి, నువ్వు తప్ప నాకు వేరే అభయం కనిపించటం లేదు అంటూ వేడుకుంది. ఆమె దుఃఖానికి కారణం ఏమిటంటే పాండవ నాశనం కోసం అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండి భగవంతుని దయ వల్ల పాండవులు కాపాడబడినప్పటికీ ఉత్తర గర్భంలో ఉన్న పాండవ వంశాంకురం నాశనం చేసేందుకు ఆ బ్రహ్మాస్త్రం వచ్చుచున్నది. ఆ శిశువు గర్భంలో వేదన పడుచున్నాడు. భగవానుడు అభయమిచ్చాడు. బయటికి అభయమిస్తున్న కృష్ణుడు కనిపిస్తున్నాడు. లోపల శిశువుకు మాత్రం అంగుష్టమాత్ర స్వరూపంతో అలంకృతుడై శంఖుచక్ర గదాధారి అయి మందహాసంతో దర్శనమిచ్చాడు. ఆయన తన కౌమోదికి గదని తిప్పగానే ఆ జ్వాలలన్నీ చల్లారి ఆ శిశువు సేదతీరి స్వామికి నమస్కరించాడు. ఆ తల్లి కూడా శాంతించింది. భగవాను అనుగ్రహం తెలిసిన కుంతీదేవి ఈ విధంగా స్తుతించింది. ఏ ఆది లేనివాడు, అన్నిటికీ తనే ఆది అయినవాడు, పురుషోత్తముడు, సర్వ జీవులయందు వ్యాపించి ఉన్న శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారము. ఓ స్వామి, నాకు ఆపదలు కలుగుగాక. ఎందుకంటే ఆ ఆపదల వల్ల జన్మరాహిత్యాన్నిచ్చే నీ దర్శన భాగ్యం కలుగుతుంది. ఓ విశ్వేశ, ఓ విశ్వమూర్తి, ఓ విశ్వరూప, నాకు నా పుత్రులైన పాండవుల యందును, నా పుట్టింటి వారైన వృష్టి వంశం యందును మమకారం లేకుండానట్లు చేయి. నా మనస్సు ఎల్లవేళలా సముద్రం వైపు ప్రవహిస్తున్న గంగలా నీ వైపు ప్రయాణించుగాక అని కుంతి స్తుతించింది. శ్రీకృష్ణుడు ధర్మరాజుని పట్టాభిషిక్తుని చేసి తదుపరి ధర్మరాజుతో, మీ వంశానికి ముఖ్యమైన వాడు, మీకు గురుస్వరూపుడు, నిరంతరము నన్నే ధ్యానిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఉన్న భీష్మ పితామహులు అంపసయ్యపై ఉన్నారు. ఆయన ద్వారా ధర్మాన్ని తెలుసుకోవలసిన బాధ్యత నీపై ఉన్నది అని చెప్పి పాండవులతో పాటు భీష్ముని వద్దకు చేరుకున్నారు. ధర్మరాజుకు ధర్మాలు చెప్పమంటున్న శ్రీకృష్ణుని చూసి భీష్ముడు నమస్కరించి, కృష్ణ, నేను ఏకాంతంలో అంతర్ముఖుణ్ణై నిన్నే ధ్యానించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నాకు ప్రతిభాషణాక్షమ లేదు అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు, నీకు ఆ ఓపికను నేనిస్తున్నాను అన్నాడు. నాకు శక్తినిచ్చి ధర్మాన్ని నా చేత చెప్పించడం ఎందుకు స్వామి అని భీష్ముడు అడుగగా శ్రీకృష్ణుడు దానికి రెండు కారణాలు చెప్పాడు. నేనిచ్చిన శక్తి వల్ల ధర్మాలు చెప్పావనే విషయం తెలుస్తుంది. రెండు, ధర్మం నా సహజ స్వరూపం, నేను చెప్పడం సహజం, నీవు చెప్తే కీర్తి వస్తుంది అనగా అప్పుడు భీష్ముడు వ్యాసాది మహర్షుల సమక్షంలో ధర్మరాజుకి ధర్మాలు చెప్పాడు. ఆ తర్వాత అంతర్ముఖుడై భగవంతుని ధ్యానిస్తూ శ్రీకృష్ణ స్తుతి చేశాడు. భగవంతుడు తన భక్తులను రక్షించడానికి బంధుత్వం, రాయబారం, రథసారథ్యం లాంటి పనులు చేశాడు. జయాపజయాలు ఆయన లీలలు. అన్నిటి యందు వ్యాపించిన ఆయన ఏకాంత భక్తుడనైన నా కోసం దయతో వచ్చాడు. అలా చెబుతూ పార్థసారథిగా ఉండి ఒకసారి చక్రం, మరొకసారి ములుకోలును ఆయుధంగా పట్టి రెండుసార్లు తనపై వచ్చిన శ్రీకృష్ణుని తలుచుకున్నాడు. ఒక పరమేశ్వరుడే అందరి జీవుల్లోనూ ఉన్నాడు, ఉపాధి భేదమే కానీ చైతన్య భేదం లేదనుకుంటూ భీష్మ పితామహులు సద్గతిని పొందారు. దుఃఖితుడైన ధర్మరాజు దైహికాది కర్మలను పూర్తి చేసి కృష్ణతత్వం ద్వారా తేటపడి తిరిగి రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. క్రమంగా జరిగిన పరిణామాల్లో గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, కుంతి వారి తనువులు చాలించారు. అటువంటి సమయంలో ధర్మరాజుకి కొన్ని అపశకునములు కలిగాయి. దారకుడు అనే సారథి ద్వారా శ్రీకృష్ణుడు పిలుపునందుకున్న అర్జునుడు ద్వారకకి వెళ్ళాడు. కానీ విషయములు తెలియలేదు. కొన్నాళ్ళకి అర్జునుడు విషాదంతో వచ్చి ధర్మరాజు పాదములపై పడి బోరున ఏడ్చాడు. మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సకుండు, మన బాంధవుడు, మన విభుడు, గురువు, దేవర, మునులను తిగనాడని మహాజనిత మనుజా దిశ అని కన్నీటితో శ్రీకృష్ణుడి నిర్యాణ వార్తను చదువుతూ చెబుతూ, ఇన్నాళ్ళు మనం సాధించినవన్నీ మన గొప్పతనం అనుకుంటున్నాము, ఇవన్నీ కృష్ణుని అనుగ్రహమే. ద్వారక నుండి స్త్రీలను క్షేమమైన ప్రాంతాలకు రథాల్లో తరలిస్తూ ఉంటే బందిపోటు దొంగలు అటకాయించగా వారిని నేను వారితో యుద్ధానికి తలపడి ఓడిపోయాను. పరమాత్మ నా చింతన లేకపోవడం వల్లే నా ధనస్సు వ్యర్థమైపోయినది అంటూ విలపించాడు. భగవంతుని తలుచుకుని ఏడిస్తే మనసు శుద్ధి అవుతుంది. కొంతసేపటికి అర్జునుడు అతడికతడే శాంతించాడు. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణుడు అప్రాకృత దేహాన్ని ధరించి వచ్చి ఆ దివ్య మంగళ రూపాన్ని భక్తుల భక్తుల స్మరణకి ధ్యానానికి కీర్తికి మిగిల్చి కీర్తనకి మిగిల్చి ఆ భౌతిక శరీరాన్ని ఉపసంహరించుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఈ భూమి నుండి తన పాదం తీశాడో అప్పుడే కలి ప్రవేశించాడు. ఇక ధర్మరాజు కూడా వెళ్లిపోవాలని నిర్ణయించుకుని రాజ్యభారాన్ని అప్పగించాడు. పరిస్థితిని పెట్టిన అసలు పేరు విష్ణురాతుడు, అనగా విష్ణు ద్వారా పొందబడినవాడు లేదా విష్ణువుని పొందినవాడు అని అర్థం. పరీక్షితుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే పాండవ వంశం అంతా పరిక్షీణించిన తరువాత వచ్చినవాడు కనుక ఒక అర్థము. మరొక అర్థంలో తల్లి గర్భంలో ఉండగా తనని కాపాడిన వాడి కోసం పరీక్షగా చూడడం వల్ల పరీక్షిత్ అనే నామం వచ్చింది. పరితః ఇక్షితత్వ పరీక్షిత. భగవద్ అవతార సమయంలో ఏ భావంతో భగవంతుని స్మరించినా ఆశ్రయించినా వారు భావాతీత ముక్తిని పొందుతారు. ఇది భాగవత రహస్య వ్యాఖ్యానం అని మన పూజ్య గురువులు శ్రీ సామవేదం గారు చెప్పారు. పరీక్షితుడు గొప్ప సాధకుడు. ధర్మంలోనే మననం కీర్తనం ఆత్మ నివేదనాది 8 సాధించాడు. ఆయన భార్య ఇరావతి, కృష్ణ కృపాచార్యులు అశ్వత్థామ వ్యాస భగవానులు చిరంజీవులై ఉండగా పరీక్షితుని రాజుగా చేసి పాండవులందరూ యోగాన్ని ఆశ్రయించి తరలిపోయారు. ఓం కృష్ణార్పణ.
బాలు గారు, కృష్ణ నిర్యాణం వింటే మనసు కలతకి గురి అవటం సహజమే. పోతే కృష్ణ కథ లీలలు ఉన్నంత వరకు వాసుదేవుడు మనలో మనతో మన మధ్య ఉంటాడు. కొంచెం మనసు తేలిక పట్టడానికి ఒకట్రెండు పద్యాలు పూజకు చేసుకునే లాంటివి గురువుగారు చెప్పారు. ఒకటేంటంటే కుంతీ స్థుతిలోనే వస్తుంది అది. కృష్ణాయ వాసుదేవాయ దేవికీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. అలాగే మనకి ఉత్తర గర్భంలో మన పరమాత్మకు ఎలా కనిపించాడు అంటే దానికి కూడా ఒక చిన్న చక్కటి శ్లోకం ఉంది. అంగుష్ట మాత్రం అమలం స్ఫురస్ఫురట మౌలినం అపీవ్య దర్శనం శ్యామం శ్రీమద్ దీర్ఘ చతుర్బాహుం సప్తకాంచన కుండలం శతాక్షసం అంటే శతజ అక్షసం గదాపాణిం ఆత్మనః సర్వతో దిశం పరిభ్రమంతం ఉల్కాభాం భ్రామయంతం గదాం ముహు. అంటే ఆయన గద అలా తిప్పుతూ ఉంటే ఆ చిన్న పిల్లాడికి అంత పరమాత్మ అక్కడ కనపడి ఏ కష్టం లేకుండా అయిపోయింది. మనకి పోతన గారు కృష్ణ కుంతీ స్థుతిని భలే పండించారు, ఒక్కసారి అది మననం చేసుకుందాం. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తి హరణ నిర్వాణ సంధాయక నీకున్ ముఖ్యద రూపవే భవలతల్ నిత్యానుకంపితో. ఈ శ్లోకాలు ఫినిష్ చేసి సార్ మనకి మంచి శ్లోకం కూడా చెప్పారు. కుంతీ స్థుతి సంస్కృతంలో ఉన్నది, అది ప్లే చేశారు కాబట్టి మనం అది విందాం. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ మన వక్త పవన్. గో సంరక్షణ కలి ప్రవేశ భూమాత చెప్పిన కృష్ణ పరమాత్మ గుణాలు అవన్నీ తెలియజేస్తారు. పవన్ యువర్ నెక్స్ట్.
శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారం. పరీక్షిత ప్రభువుగా కలిని నిగ్రహించటానికి వెళ్ళాడు. అక్కడ ఒక దృశ్యం చూశాడు, ఒక గోమాత, అది భూదేవి అంశం. ఒక వృషభం, అది ధర్మదేవత. ధర్మం లేకపోతే భూమి ఒట్టిపోతుంది. గోవుకు దెబ్బ తగిలితే భూమి నాశనం అవుతుంది. గోపూజ అంటే పసుపు కుంకుమ పూలతో దండలు వేసి పూజ చేయకపోయినా మనమంతా గోసేవ అంటే మంచి ఆహారము మంచి గోశాల నిర్మాణము గోవుకు కాపాడినా అది పూజతో సమానమని గురువుగారు చెప్పారు. వృషభము గోమాతతో ఈ విధంగా అడిగింది, అమ్మా నువ్వెందుకు దుఃఖంగా ఉన్నావు? కలి ప్రవేశించిందానా? పాపాత్ములు పాలకులు అవుతున్నారనా? రాబోతున్న దుష్టజనాలు గురించియా? లేక ప్రకృతి అంతా సారరహితం అవుతుందనా? లేక నిన్నటి మొన్నటి వరకు కృష్ణ పరమాత్మ కాళ్ళు తీసేశాడనా? అనగా గోమాత ఇవన్నీ నిజమే అన్నది. రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి 32 గుణాలు ఎక్కడెక్కడ వస్తాయి అని ఉపాసన సాధన లేక పరిశోధనగా చేయవచ్చో అలాగే భాగవతంలో కూడా శ్రీకృష్ణ గుణాలు చేయవచ్చు. భూదేవి శ్రీకృష్ణుని గుణాలు ఈ విధంగా చెప్పసాగింది. సత్యము శౌచము దయ ఓర్పు త్యాగము శాంతి సంతోషము రుచిత్వము శమము దమము తపస్సు సమభావన తితిక్ష ఉపరిత బహుశాస్త్ర జ్ఞానము, జ్ఞానశాస్త్రము అనగా బ్రహ్మశాస్త్రము, వైరాగ్యము, ఐశ్వర్యము, శౌర్యము, తేజస్సు, సామర్థ్యము, స్మృతి, స్వాతంత్రము, కౌశల్యము, కాంతి, ధైర్యము, మృదుత్వము, గొప్ప ప్రతిభ, ఓజస్సు, వినయము, శీలము, జ్ఞానేంద్రియము, పటుత్వము, కర్మ ఇంద్రియ పటుత్వము, మనోబలము, సౌభాగ్యము, గాంభీర్యత్వము, శ్రద్ధ, కీర్తి, గౌరవము, నిరంహారము, బలము, సాహసము, ఇంకెన్నో గుణాలు. అంతేకాక పద్మము, వజ్రము, అంకుశము వంటి ఆ శ్రీకృష్ణుని పాదాలపై ఉన్నవి కూడా ఇప్పుడు లేవు అని భూదేవి బాధపడింది. గోమాత ఈ విధంగా వృషభంతో అన్నది, మీరెందుకు దుఃఖంగా ఉన్నారు? ఒకప్పుడు నాలుగు పాదాల పైన, ఒకటి తపస్సు, ధర్మపాలన, మోహం వల్ల ఇది నశిస్తుంది. రెండవది శౌచం, దుష్ట సాంగిత్యం వల్ల నశిస్తుంది. దయ, గర్వం వల్ల నశిస్తుంది. నాలుగవది సత్యం, ఇప్పుడు సత్యం అనే ఒక పాదం మీదే నడుస్తున్నారు. ఇది అలా ఉండగా అక్కడ ఒక నీచ పురుషుడు రాజనాంచనాలతో వచ్చారు. కర్రతో కొట్టి తన్నినాడు. ఇది చూసి పరీక్షిత్ రాజు ధనస్సు నుక్కు బాణము సంధించి రాజు అన్నాడు, ఎక్కడైతే గోవు వృషభము బాధపడతారో వారిని నియంత్రించాలి అని ఇక్కడ గురువుగారు చెప్పారు. పరీక్షిత్ రాజు
ఏమండి, ఎవరు మ్యూట్ చేసుకోవట్లేదు, ప్లీజ్ చూసుకోండి. చాలా చక్కగా జరుగుతోంది శ్రవణం, ప్లీజ్.
పరీక్షిత్ రాజు, నువ్వెవడు, నిన్ను సంహరిస్తాను అనగా గజగజ వణుకుతూ నేను కలి పురుషుణ్ణి, ఎందుకు వచ్చావు అనగా ఇది నా కాలము, శ్రీకృష్ణుడు చెప్పిన విధముగా నేను వచ్చాను అన్నాడు. నేను రాజు కనుక నా పరిపాలన ఉండటానికి వీల్లేదు అన్నాడు. అలా అంటే ఎలా, నాకు కొన్ని చోట్లు ఇవ్వండి అనగా జూదము, మద్యము, శ్రీలయ్యడ కామ దృష్టితో చూసిన చోట, ప్రాణి వద్ద జరిగే చోట్ల ఈ నాలుగు స్థానాలు ఇచ్చారు. ఇంకా సరిపోదు అనగా సువర్ణం ఇచ్చారు. సువర్ణం కారణంగా అసత్యము, మదము, కామము, హింస, వైరము మొదలైనవి చోటు వచ్చాయి. ఇక్కడ గురువు గారు స్త్రీని ఒక మాతృభావనతో చూడాలి అని మనకి సందేశం ఇచ్చారు. మనము ఆచరిస్తూ మన భావితరాలని కూడా చెప్పాలి అని చెప్పారు. కలి నిగ్రహిస్తూ రాజు పరిపాలన సాగించాడు. కాలం చాలా చెడ్డది. ఒకరోజు పరీక్షిత్ రాజు క్రూర మృగాలు వేటకు వెళ్ళాడు. దారి తప్పి దప్పిక వేసి శమీక ఋషి ఆశ్రమంకు వెళ్ళాడు. అక్కడ శమీక ఋషి ఆశ్రమంలో సమాధి స్థితిలో ఉన్నారు, పలకలేదు అని కోపంతో ఆ పక్కన చచ్చి ఉన్న పామును ఋషిమెడలో వేసి వెళ్ళిపోయారు. ఇది ఎందుకు జరిగింది అంటే ప్రభావము చూపించింది, కలి ప్రభావం చూపించింది, అంతేకాని ప్రమాదం కాదు. ప్రభావము అంటే పండుపై బురదలాగా, స్వభావము అంటే పండులో పుచ్చు లేక కుళ్ళులాగా అని. కౌశికీ నదిలో శమీకని కుమారుడు ఆయన శృంగి స్నానం చేస్తున్నారు. పిల్లలు జరిగిన వృత్తాంతం చెప్పారు. తపశ్శక్తితో వాక్వజ్రాన్ని విడిచాడు. ఏ రాజైతే తన తండ్రిపై సర్పము వేశాడో వారం రోజుల్లో తక్షకుడు అనే పాము కాటుకు చనిపోతాడు అని అన్నాడు. శమీక ఋషి సమాధిలో నుంచి బయటికి వచ్చారు. చేసిన నిర్వాహాన్ని చెప్పాడు శృంగి. రాజు చేసిన పని తప్పు కాదు, కానీ నువ్వు శాపం ఇచ్చావు చూడు, అది అపచారము. ఇవాళ మనం ప్రశాంతంగా జ్ఞానము గాని జపము గాని సాధన చేసుకుంటున్నాము అంటే క్షేమంగా పరిపాలన చేస్తున్నాడు కనుకనే. రాజు లేకపోతే అధర్మపరులు ధర్మపరులపై అరాచకం చేస్తారు. వెంటనే ఇది రాజుకు చెప్పాలి అని వారు పంపించారు. అప్పుడు మనం పరీక్షిత రాజుని చూస్తే తాను రాజ్యానికి వెళ్ళి తాను పెద్ద తప్పు చేశాను, బ్రహ్మవేత్తలని వేదస్సుల్ని అవమానించాను, నాకు మంచి భవిష్యత్తు ఉండదు అనుకొని ఆ పాపాన్ని నన్ను దహించాలి, కానీ నా పుత్రులు నా వంశంపై ప్రభావం ఉండకూడదు అని తన కొడుకు అయిన జనమేజయుడికి పట్టాభిషేకం చేశాడు. అటు తర్వాత గంగా తీరంలో ప్రాయోవేశ్యం చేయాలి అని నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళారు. అప్పుడు శృంగి ఇచ్చిన శాపం గురించి తెలిసింది. 7 రోజుల్లో పోతాను అని చెప్పక ఎప్పుడో ఒకప్పుడు పోవాలి కదా, జీవితం అంటే ఏదో ఒక రోజు పోతాను, ఇప్పుడు నేనేమి చేయాలి, ప్రతిక్రియల ఉన్నా కానీ వాటి జోలికి వెళ్ళలేదు. తాను నామసార్థకం చేసుకోవాలనుకున్నాడు, విష్ణువును పొందాలి అనుకున్నాడు. పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు కానీ మృత్యువు నుంచి తప్పించుకోగలనా? కాలంలో ఉన్నంత కాలము కాలసర్పం కాటు వేస్తుంది ఉంటుంది. జనన మరణాలు రెండు కాలసర్పము లాంటివే. పరమాత్ముడిని పొందితే కానీ ఈ కాలసర్పం నుంచి విముక్తి కాగలలేను అనుకున్నాడు. మృత్యు దగ్గరికి వచ్చిన వారు మృత్యు ధ్యానము కాకుండా అమృత ధ్యానం చేయాలి. ఒక జీవి మరణిస్తున్నాడు అని తెలిసినప్పుడు అతన్ని ఒక పరిశుభ్రమైన తులసికోట దగ్గర పెట్టి దానము, భగవంతుని స్మరణ, ధ్యానము చేయాలి. మఠం వేసుకొని కూర్చోగా భగవంతుడు దొరుకుతాడా అని పరీక్షితుడు ఆలోచిస్తూ ఉండగా ఆ సమయంలో అత్రి మహర్షి, వశిష్ఠుడు, చవనుడు, శరద్వంశుడు, అరిష్టనేని, భృగువు, అంగీరసుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు, ఉతద్యుడు, ఇంద్రప్రవణుడు, సుబాహు, మేతాది, దేవలుడు, అరిష్టమేనుడు, భరద్వాజుడు, గౌతముడు, పిప్పలాదుడు, మైత్రేయుడు, ఔరుడు, కవ్యేషుడు, అగస్త్యుడు, వేదవ్యాసుడు, నారదులు మొదలగు ఋషులు, బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు, కాండర్షులు అక్కడికి వచ్చారు. వారందరినీ సాధారణంగా ఆహ్వానించి పూజించి ఉచిత ఆసనాలు ఇచ్చి సత్కరించాడు. నాలాంటి పాపాత్ముని కూడా దయ చూపించటానికి వచ్చారా? రాజమదంతో మహాత్ముని అవమానించాను, నాపై దయతో వచ్చారు అంటే నేను కృష్ణ పరమాత్మునికి ఎవరికి ఆత్మీయుడో వారి ఇంట పుట్టినందుకు వచ్చారు కదా అని అన్నారు. ఋషులందరూ బాధపడి, నువ్వు ధర్మపదంలో నడిచావు, ఎల్లప్పుడూ కృష్ణ స్పృహ ఉంది నీకు, నువ్వు భాగవత ప్రధానుడు, నీ ప్రాణము పోయాక కలేబరం విడిచిపెడితే అది తమో గుణాలు, రజోగుణాలు, దోషములు ఎక్కడుండవో అక్కడికి వెళ్తుంది అన్నాడు. రాజు తన శరీరం విడిచిపెట్టేంత వరకు ఋషులందరూ అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. వారికి నమస్కరించి పరిశుద్ధ రాజు ఒక ప్రశ్న అడిగారు. మరణించే ముందు చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని అడగ్గా అక్కడ వారికి ఒక దృశ్యం కనిపించింది. 16 ఏళ్ల వయసులో ఉన్న అనుక్షణము పరబ్రహ్మ స్వరూపాన్ని చూసి పరివేషించే హృదయంతో బాహ్య ప్రపంచాన్ని మరచి దేహస్పృహ లేని ఒక వ్యక్తి కనిపించారు. ఆయనే సుఖమహర్షి. వెంటనే లేచి నమస్కరించారు. ఓ మహర్షి, మీరు ఒక చోట స్మితంగా కూర్చోరు కదా, మాకు మీ దర్శన భాగ్యము కలిగింది అంటే అది మా భాగ్యము అనుకున్నాడు రాజు. అప్పుడు స్పృహలోకి వచ్చారు సుఖమహర్షి. ఇది కూడా రాజు అదృష్టమే. రాజు తాను 7 రోజుల్లో మరణిస్తాను అని సుఖమహర్షికి చెప్పగా, అబ్బో 7 రోజులుందా, కట్వాంగుడు అనే రాజు ముహూర్త కాలం అంటే 2 గడియలు మాత్రమే ఉండగా ముక్తి పొందాడు అని చెప్పారు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది, భగవంతుడు కావాలి అనుకుంటే భగవంతుడే గురువుని పంపిస్తాడు. ఆ గురువుని పట్టుకుంటే మనము తరించగలం. సుఖమహర్షి పరీక్షిత రాజుకి భరోసా ఇచ్చి మనసులో ఉన్న భయాన్ని తీసివేశారు. బ్రహ్మజ్ఞాని అయిన సుఖమహర్షి పరీక్షిత రాజుకు భాగవతం ఎందుకు చెప్పారు అంటే, భాగవతం అంటే బ్రహ్మము తెలుసుకోవటం. భాగవతంలో భగవంతుని లీలలు, స్మరణ, అవతారాలు, మహిమలు, ధ్యానం చేయటము, మనము ఏది ఆలోచిస్తే అదే మనం అవుతామని గురువు గారు చెప్పారు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.
చాలా బాగుంది పవన్. ఈ చిన్నవాళ్ళందరూ కూడా ఇంత చక్కగా భాగవతం చెప్తున్నారంటే ఆ కృష్ణ పరమాత్మ దయ ఎంతుందో, వీళ్ళకి ఆ భక్తి ఎంతో అనేది చాలా విశేషమైన అంశం అది. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఎవరి పేరు తలుచుకుంటే ధన్యత పొందుతామో ఆ పరమహంస అయిన సుఖమహర్షి వచ్చిన వేళ అయింది. మోక్షకాంక్ష ఉన్నవారు శరీరం విడిచిపెట్టే సమయం దగ్గరైనప్పుడు చేయవలసిన సాధన, స్మరణ ఏమిటో అవన్నీ వివరిస్తారు అపర్ణ గారు. అపర్ణ, మీరు.
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణ స్మరణం నమః, అందరికీ నమస్కారం. మోక్ష సాధన గురించి పరీక్షిత్కి సుఖయోగేంద్రులు చేసిన ఉపదేశాన్ని ఇప్పుడు మనం స్మరిద్దాం. సుఖయోగేంద్రులు వంటి మహానుభావులని తలుచుకుంటే చాలు ఆ గృహం శుద్ధం అవుతుంది. అటువంటి వారు స్వయంగా విచ్చేసినందుకు పరీక్షిత్ చాలా సంతోషించారు. అతని పూర్వీకుల పుణ్య విశేషం వల్ల అతనికి కలిగిన భాగ్యం అని భావించారు. విష్ణు సన్నిధిలో రాక్షసులు ఎలా నశిస్తారో, మీ సన్నిధిలో మహాపాపాలు అలా నశిస్తాయి అంటూ తను ఒక ఋషిని అవమానించిన పాపం కూడా సుఖయోగీంద్రుల దర్శనంతో నశించిందని భావించారు పరీక్షిత్. మరణానికి సంసిద్ధుడైన మానవుడు మోక్షం కావాలి అంటే చేయవలసినది ఏమిటి, ఏది జపించాలి, ఏది స్మరించాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఏది విడిచిపెట్టాలి అని పరీక్షిత్ సుఖయోగీంద్రులని అడిగారు. అప్పుడు సుఖయోగీంద్రుడు, ఈ ప్రశ్న ఆత్మవేత్తలకు సంబంధించినది, చాలా గొప్ప ప్రశ్న అని పరీక్షిత్ యొక్క ప్రశ్నని ముందు అభినందించారు. నీవు మహాపౌరుషికుడువు, అనగా మహాపురుషుడు అయిన శ్రీకృష్ణునికి సంబంధించిన వాడువు. నీ దృష్టి ఎప్పుడూ ఆ శ్రీకృష్ణుడి పైనే ఉంది, అందుకే ఇంత గొప్ప లోకహితమైన ప్రశ్న వేశావు అని పరీక్షిత్ని ప్రశంసించి అతని ప్రశ్నకి జవాబు ఇవ్వసాగారు. లోకంలో గృహవ్రతులు అయిన వాళ్ళు లౌకిక సుఖములు ఎలా పొందాలి, వాటికి కావలసిన పరికరాలు ఎలా సంపాదించుకోవాలి అన్న వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారు రాత్రులంతా నిద్రతో, రోజులన్నీ ధన సంపాదనతో, కుటుంబ పోషణతో సమయం గడిపేస్తూ ఉంటారు. కానీ ఇవి ఏవీ శాశ్వతం కాదు. కాబట్టి ఎప్పటికీ ఏది మిగిలిపోతుందో దాని గురించి ఆలోచించాలి. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే. వినవలసినది, మననం చేయవలసినది, ధ్యానం చేయవలసినది, కీర్తించవలసినది, ఆశ్రయించవలసినది అన్నీ ఆ శ్రీహరి అయిన శ్రీకృష్ణున్నే. అది తప్ప మానవ జన్మకి ఏది సార్థకతను ఇవ్వదు. దీనిని బట్టి ఏది వదిలేయాలి అన్న ప్రశ్నకి కూడా సమాధానం మనకి దొరికింది. శ్రీకృష్ణునికి దగ్గర అవడంలో మనకి సహకరించినవన్నీ మనం వదిలేయాలి. బ్రహ్మము మరియు ఆత్మ గురించి తెలుసుకోవాలని అనుకునేవారు, అప్పటికే తెలుసుకుని బ్రహ్మజ్ఞానం పొందినవారు కూడా శ్రీహరి గుణాలను, కథలను, నామాలను స్మరిస్తూ రమిస్తూ ఉంటారు. ఇదంతా మనకి అందించే బ్రహ్మ సంహితయే భాగవతము. దీనిని నేను నా తండ్రి అయిన ద్వైపాయుని వద్ద నేర్చుకున్నాను. శ్రీకృష్ణుని లీలలకు నేను చాలా ఆకర్షితుని అయ్యాను అని చెప్పారు సుఖయోగీంద్రుడు. పరమ విరక్తులకు కూడా రక్తిని పుట్టించేవాడే శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఏ బ్రహ్మము గురించి సిద్ధులు ఎప్పుడు చింతన చేస్తూ ఉంటారో ఆ బ్రహ్మమే ప్రత్యక్షంగా లీలలు ప్రత్యక్షంగా శ్రీకృష్ణుడి రూపంలో లీలలు చేస్తున్నాడు. మధుసూదన సరస్వతి, నారాయణ తీర్థుల వారు, ఆదిశంకరులు వంటి మహాయోగులు, అద్వైత సిద్ధి పొందిన వారు, వారి మనసును కూడా ఆకర్షించాడు శ్రీకృష్ణుడు. వీరికి కృష్ణలీలల్లో ఉపనిషత్ తత్వాలు స్పష్టంగా కనిపించాయి. ఇక్కడ మన వంటి వారికి లేదా నా వంటి వాళ్ళకి శ్రీకృష్ణ లీలల్లో ఉపనిషత్ తత్వాలు తెలియకపోయినా ఆ లీలల్ని హాయిగా వింటూ తరించవచ్చని గురువు గారు చాలా భరోసా ఇచ్చారు. మన లౌకిక బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూనే ఇది శాశ్వతము కాదు, శాశ్వతము ఆ భగవంతుడు మాత్రమే అనే అవగాహనతో ఎప్పుడు ఉండాలి. అప్పుడే మనం నిజమైన భాగవతులము అనిపించుకోగలము. మూడు రకాల వారు కృష్ణ తత్వాలను వింటారు అని సుఖయోగీంద్రుని పరీక్షిత్కి చెప్పారు. వారు జీవనముక్తులు, ముముక్షువులు అనగా వివేకజనిత వైరాగ్యంతో మోక్షం కోసం సాధన చేసేవారు. మూడవ వారు భోగలాలసులు అనగా ఇహలోక పరలోక భోగాలు కోరుకునేవారు. ఎటువంటి వారికైనా హరికీర్తనయే ఉత్తమ సాధన అని తేల్చి చెప్పేశారు సుఖయోగీంద్రులు. ఇహలోక పరలోక సుఖాలు కూడా భాగవతం ఇవ్వగలదు అనే దానికి ఒక ఉదాహరణ. 21 సంవత్సరాల నారాయణ భట్టాద్రి గారు తన గురువు గారికి పక్షవాతం వస్తే, అయ్యో మా గురువు గారికి ఇలా అయ్యింది ఏంటి, ఆయన బదులు నాకు వచ్చినా బాగుండు అని చాలా బాధపడ్డారు. వెంటనే ఆయన గురువు గారికి తగ్గిపోయి ఆ పక్షవాతం నారాయణ భట్టాద్రి గారికి వచ్చింది. అప్పుడు నారాయణ భట్టాద్రి గారు కేరళలో ఉన్న గురువాయూరప్ప క్షేత్రానికి చేరుకుని అక్కడ ఆయన నేర్చుకున్న భాగవతాన్ని ఆ నారాయణుని ముందు కూర్చొని మననం చేసుకోసాగారు. అలా 100 అధ్యాయాల నారాయణీయం రచించారు. ఇలా రోజుకు కొన్ని శ్లోకాలు స్వామికే చెప్పుకునేవారు. 1000 శ్లోకాలు అయ్యేసరికి ఆయనకి శ్రీకృష్ణస్వామి దర్శనమయ్యి పక్షవాతం పూర్తిగా తగ్గిపోయింది. భాగవత స్మరణ వల్ల ఐహిక ఫలాలు కూడా లభిస్తాయి అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఇంతవరకు శ్రీకృష్ణ స్మరణ లేకుండా గతించిన కాలము అంతా వ్యర్థము అని చెప్పారు సుఖయోగీంద్రులు. మానవ జన్మ ప్రయోజనమే మోక్షము. అది తెలుసుకొని ఆ ప్రయోజనాన్ని మనకి ఇచ్చే భాగవతాన్ని విన్న సమయం మాత్రమే సార్థకము. తను ఇక మరణిస్తాడు అని తెలిసిన వెంటనే అసంగ శస్త్రము ఇంకా అనాసక్త యోగము తెచ్చుకోవాలి. అనగా తన దేహము, దానితో సంపాదించుకున్న విషయాలు మరియు వ్యక్తులని దూరం చేయాలి. లౌకిక విషయాల మీద ప్రీతిని పూర్తిగా వదిలిపెట్టాలి. పుణ్య నదుల్లో స్నానం చేసి పుణ్యక్షేత్రాలు చేరుకొని పెద్దలను ఆశ్రయించి హరినామ చింతన చేయాలి. యమనియమాలు పాటిస్తూ యోగాన్ని ఆశ్రయించి సాధన ఎలా చేయాలో కూడా సుఖయోగీంద్రులు చక్కగా చెప్పారు. మొదటి నుంచి అంటకుండా ఉండడం ప్రయత్నపూర్వకంగా మనం నేర్చుకోకపోతే అవసాన సమయంలో అలా వదిలిపెట్టడం సులభం కాదు. అందుకే డిటాచబుల్ అటాచ్మెంట్ ఉండాలి అని గురువుగారు చెప్పారు. ధరించడానికి అందరూ చదువుకోదగ్గ వేదం భాగవతం అని చెప్తూ భగవంతుడు ధరించిన దివ్య రూపాల గురించి సుఖయోగీంద్రులు ఇంకా చెప్పసాగారు. భూమిపై ఉన్న ధూళికణాలని కూడా లెక్కించచ్చేమో కాని విష్ణువు యొక్క అవతారాలని ఆయన లీలల్ని గుణాలని లెక్కపెట్టలేము. వాటిల్లో కొన్ని అవతారంని గురువుగారు ఇక్కడ స్మరించారు. ఒకటి హయగ్రీవ అవతారము. ఇది యజ్ఞ స్వరూపము, స్వర్ణకాంతులతో మెరిసిపోతున్న రూపం. ఛందస్సు, యజ్ఞములు, వేద మంత్రములు, సకల దేవతలు కలిసి ప్రకాశిస్తున్న దివ్య అవతారం హయగ్రీవ అవతారం. ఇది ఆద్య అవతారం అని కూడా మహాభారతంలో చెప్పబడింది. ఆ తర్వాత మొసలి పట్టు నుండి గజేంద్రుణ్ణి విడిపించిన అవతారం, ధ్రువుణ్ణి అనుగ్రహించిన అవతారము, ఇక షోడశ కలలతో ప్రకాశిస్తున్న నారాయణ అవతారము, పద్మనాభునిగా యోగ నిద్రలో ఉన్న భుజగ సైన రూపము, ఆ తర్వాత మహావిరాట్ స్వరూపము. ఈ విరాట్ స్వరూపము బీజావతారము అని, నిరంతరము స్మరించవలసిన దివ్య రూపం అని గురువుగారు చాలా వివరించారు. ఈ విరాట్ పురుషుడే బ్రహ్మదేవునికి విశ్వ నిర్మాణము చెయ్యగలిగే శక్తిని ఇచ్చారు. మొట్టమొదట్లో అసలు సృష్టి లేనప్పుడు బ్రహ్మదేవుడు తాను ఒక్కడే ఉన్నాడనుకుని తన కర్తవ్యం తోచక ఏమి చేయాలి అని అనుకుంటుండగా ఆయనకి అక్కడ ఉన్న జలాలలో తప తప అని శబ్దం వినబడింది. అప్పుడు ఆయన దాన్ని ఉపదేశంగా తీసుకుని శరణాగతితో పరమాత్మ కోసం తపస్సు చేయసాగారు. ఆ తపస్సుకి నారాయణుడు ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవునికి సృష్టి నిర్మాణం చేయమని ఉపదేశించారు. ఇక్కడ మనకి సందేశం ఏమిటంటే తపస్సు లేనిదే భగవానుడు దొరకడు అని. సృష్టి నిర్మాణానికి తగ్గ సమర్థత నువ్వే ఇవ్వాలి అని బ్రహ్మదేవుడు నారాయణ్ణి కోరారు. సృష్టి నిర్మాణం అయిన తర్వాత కూడా ఇది అంతా నా నిర్వాకం కాదు, నా నిర్వాకమే అన్న అహంతో మోహంలో పడకుండా ఉండే జ్ఞానాన్ని కూడా ప్రసాదించమని ఆయన నారాయణ్ణి కోరారు. ఇది చాలా గొప్ప సందేశం. భగవాను వల్లనే మనం పనిచేస్తున్నాము అని ఆత్మార్పణ బుద్ధితో ప్రపంచం వైపు దృష్టి పెట్టకుండా అంతా ఆయన వల్లనే పనిచేస్తోంది అన్న జ్ఞానంతో ఆయన పైనే దృష్టి పెట్టాలి. అప్పుడు ద్వంద్వాలకి చలించము, మోహంలో పడము. ఇలా మోహం క్షయం అయితే అదే మోక్షం. ఆ మోక్షాన్ని మనం ఇక్కడే పొందగలం, ఎక్కడో వేరే లోకంలో కాదు. ఈ మోక్షం పొందడం కోసమే సాధన చేయాలి. అహంకారము అరగదీసేదే ఆధ్యాత్మిక సాధన అని గురువుగారు చెప్పారు. ఇలా సుఖయోగేంద్రులు ఇచ్చిన దివ్య ఉపదేశం మన గురువుగారి దివ్య వాక్యముల ద్వారా మనం విన్నాం కదా. ఇక మన చిత్తము ఎప్పుడు ఆ నారాయణ చరణాల్లోనే ఉండాలని ప్రార్థిస్తూ స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణార్విందార్పణమస్తు.
చాలా బాగుంది అపర్ణ. హైగ్రీవ అవతారం ఆవిర్భవించింది, అందరం నమస్కరించుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హైగ్రీవం ఉపాస్మహే. ఇప్పుడు మన ఈ భాగవతానికి ఇవాళకి లాస్ట్ వక్త వినాయక్ గారు చతుశ్లోకి భాగవతం ఇంకొకసారి మనతో మననం చేస్తారు. ఈ జగత్ అనే ఇంద్రజాలం నడిపే పరమాత్మని ఎలా పట్టుకోవాలో తెలియజేస్తారు. వినాయక్ గారు మీరు.
శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ వాసుదేవాయ నమః. సో నారాయణుడు బ్రహ్మకి చెప్తున్నాడు అని సుఖబ్రహ్మ పరీక్షత్కి చెప్తున్నారు. ఇది చతుశ్లోకి భాగవతంలో 4 శ్లోకాలు, దీనికేమో 2 ఉపోద్ఘాత శ్లోకాలు, 1 ఫలశ్రుతి శ్లోకం ఉన్నాయి. సో ఉపోద్ఘాత శ్లోకం మొదటిది, జ్ఞానం పరమ గుహ్యమే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణ గదితమయ. నేను ఇప్పుడు చెప్తున్నది పరమ గుహ్యమైన అత్యంత రహస్యమైన జ్ఞానం. రహస్యం అంటే భౌతికమైన ఇంద్రియాలతో దాన్ని అంటిపెట్టుకున్న బుద్ధితో తెలుసుకోలేనిది. నూతిలోని కప్ప సముద్రం చూడలేదు. బుద్ధి ఇంద్రియాలతో పట్టుకునే దాన్ని ప్రకట శాస్త్రం అంటారు. ఇంద్రియాలతో తెలుసుకోలేనిది తపస్సుతోనే తెలియబడేది ఏదో అదే మన ఋషులు తెలుసుకున్నది, దాన్ని పరమ గుహ్యం అంటారు. జ్ఞానం అనుభవానికి వస్తే అదే విజ్ఞానం. అది కూడా చెప్తాను, దానిలో అసలు మర్మం చెప్తాను, దాని ప్రక్రియలు ఏమిటో చెప్తాను. ఇది నువ్వు స్వీకరించు అని నారాయణుడు బ్రహ్మకి చెప్పారు. విను అనలేదు, స్వీకరించు అన్నాడు. ఇష్టమైన విషయాన్ని మాత్రమే మనం స్వీకరిస్తాం. ఇంకా ఉపోద్ఘాత శ్లోకం 2, యావానహం యథాభావో యద్రూప గుణకర్మక తదైవ తత్వ విజ్ఞాన వస్తుతే మదనుగ్రహాత్. నేను ఎలాంటి వాడిని, నిర్గుణ్ణి, నా ఉనికి ఎలాంటిది, సత్తు చిత్ నా రూపం, నామం ఏమిటి, నా గుణాలేమిటి, రూపం నా చేష్టలేమిటి, లీలు చెప్తాను. ఇదే భాగవతం. నా అనుగ్రహం వల్ల నీకు యథార్థ జ్ఞానం అనుభవానికి వచ్చుగాక. భగవద్ అనుగ్రహం లేనప్పుడు జ్ఞానం రాదు. శివపురాణంలో కూడా సనత్కుమారుడు నారదునితో అన్నిటికంటే ప్రసాద యోగం గొప్పది అన్నాడు. ఇప్పుడు చతుశ్లోకి భాగవతం మొదటిది, అహమేవాసమేవాగ్రే నాణ్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేస్తచ్చ యో వశిష్యేత సోస్మహం. సృష్టికి మొదటు నేను మాత్రమే ఉన్నాను, కార్యకారణమాత్మకైన సృష్టి లేదు. నా సంకల్పం చేత మాయా సృష్టి ఏర్పడింది, అందులోనూ నేనే ఉన్నాను. సృష్టి లయమైన తర్వాత కూడా నేనే ఉన్నాను, అందుకు ఆయన మీదనే దృష్టి ఉండాలి. మరి సృష్టి కనపడుతోంది అంటే ఇది రెండు రకాల వల్ల, కారణాల వల్ల. ఒకటి అసలు కనపడకపోవడం, రెండు ఇంకోలా కనపడడం, దీన్నే మాయా అంటారని మన గురుగారు చెప్పారు. ఇంకా రెండవ చతుశ్లోకి భాగవతంలో రెండవ శ్లోకం, హృదయర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యా విద్యాత్మనో మాయా యథావాసో యథాతమః. స్వతంత్రమైన వస్తువు లేకపోయినా ఉన్నట్టు కనబడడం ఒకటి, అసలు తెలియకుండా ఉండడం ఒకటి. ఈ రెండు మాయ వల్ల కలిగిన దోషములు. ఇంద్రజాలకంలో పడిపోయి ఇంద్రజాలకుడిని గుర్తించినట్లు మనము మాయలో పడిపోయాం. ఇంకో ఇంద్రజాలకుడు ఈ ఇంద్రజాలకుడిని గుర్తించినట్లు జీవన్ముక్తులు ఈ మాయని తెలుసుకుంటారు. సో మొదటి శ్లోకంలో బ్రహ్మం గురించి చెప్పారు, రెండవ శ్లోకంలో మాయ గురించి చెప్పారు. చతుశ్లోకి భాగవతం మూడవది, యథా మహంతి భూతాని భూతేషు చావచేష్ను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషున తేష్వహం. అన్నిట్లోనూ నేను ఉన్నాను, వేటిలోనూ నేను లేను. ఇదొక్కటి తెలుసుకో చాలు. నువ్వు చూస్తున్న ప్రాపంచిక కార్యాలలో అన్నిట్లోనూ నేనున్నాను, వేటిలోనూ నేను లేను అని తెలుసుకో. గీతలో కూడా ఇదే చెప్పాడు, మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాని నచాహం తే స్వవస్థిత. కుండలో గాలి ఉంది, కర్పూరం ఉంది, కర్పూరం కూడా ఉంది, కానీ కుండ పగిలాక గాలి ఎక్కడికి వెళ్ళింది? ఇది తెలుసుకో. కుండ శరీరం, మనసు కర్పూరం, గాలి ఆత్మ. చతుశ్లోకి భాగవతం నాలుగవది ఆఖరిది, ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మన అన్వయ వ్యతిరేకాభ్యం యత్స్యాత్ సర్వత్ర సర్వదా. ఇంత మాత్రం తెలుసుకుంటే చాలు అన్నాడు. స్థూలం పట్టుకున్నంత వరకు తెలియదు. మనసు బుద్ధులు కూడా స్థూలంలోకే వస్తాయి, కొంచెం సూక్ష్మం అంతే. సూక్ష్మమైన ఆత్మని తెలుసుకోవాలి, ఇదే సూక్ష్మంలో మోక్షం. బాగా తపస్యాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, మోహాన్ని జయించాలి. ఆయన పాదాలు పట్టుకుని ఈ జ్ఞానం కలిగించవయ్యా అనాలి. స్వస్వరూపం తెలుసుకోవాలనుకునేవాడు ఇది తెలుసుకుంటే చాలు. భక్తిలో భగవంతుడు అంటావు, జ్ఞానంలో ఆత్మ అంటావు, అదే తేడా అన్నది రామకృష్ణ పరమహంస. ఇప్పుడు ఫలస్తుతి శ్లోకం ఒకటే ఇది, ఏతన్మతం సమాధిష్ట పరమేణ సమాధిన భవాన్ కల్ప వికల్పేషు నా విముహ్యతి కరిహిచేత్. ఇప్పుడు నేను చెప్పినట్లు అలాగే ఉండు, నేను చెప్పిన జ్ఞానం నందు బుద్ధిని సంపూర్ణంగా నిరంతరంగా పెట్టు. అనుగ్రహం వల్ల అర్థమైనది సాధన వల్ల నిలబెట్టుకో. దీని ఎందు స్థిరంగా ఉంటే చేశాడు నారాయణుడు. ఇదొక్కటి బాగుపడితే చాలు, ఇదే ధియో యోన ప్రచోదయాత్. ఇది కలిగే వరకు పుడుతూనే ఉండాలి, ఇది కలిగించమని ప్రార్థిస్తూ ఉండాలి. తస్మాత్ ఇది భాగవతం అని శుకుడు చెప్పాడు పరీక్షత్తికి. ఈ నాలుగు శ్లోకాలే భాగవతం అని అర్థం. భాగవతం ఈ చెప్పిన జ్ఞానాన్ని, ఈ నాలుగు శ్లోకాల్లో చెప్పినటువంటి జ్ఞానాన్ని 10 లక్షణాలతో అందిస్తే అదే విస్తారమైన భాగవతం. ఆ 10 లక్షణాలు ఏమిటంటే, సర్గము విసర్గము స్థానము పోషణము మన్వంతరములు యూతులు ఈశాను కథలు నిరోధము ముక్తి ఆశ్రయం. సర్గము అంటే సృష్టి పరమాత్మ నుండి కలగడం. విసర్గము బ్రహ్మ ఈ సృష్టిని రకరకాలుగా విస్తరించేయడం. స్థానము మర్యాదలు జగత్తులో పెట్టి దెబ్బతినకుండా కాపాడడం. పోషణము లోకాలను రక్షించడం కోసం భగవంతుడు చూపే అనుగ్రహం, ముఖ్యంగా భక్తుల్ని కాపాడడం కోసం చూపే అనుగ్రహం. మన్వంతరములు మనువుల కాలములు. యూతులు మన్వంతరములలో జీవులను వారి కర్మ వాసనలు బట్టి నడిపించడం. ఈశాను కథలు మన్వంతరములలో భగవానుడి వివిధ అవతారములు. నిరోధము నడుస్తున్న సృష్టి ప్రపంచాన్ని ఆపడం. ముక్తి యోగ్యులు ఎవరో వారికి ముక్తి ఇస్తాడు, వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు. సృష్టికి ముక్తి లేదు, సమూహానికి ముక్తి లేదు, ఓన్లీ యోగ్యుడికే ముక్తి. ఆశ్రయము ఈ 9 ఎవరిని ఆశ్రయించుకుని జరుగుతున్నాయో అదే ఆశ్రయం. ఈ 10వ వాడిని అర్థం చేసుకోవడానికే ఈ 9 చెప్పబడింది. దశమస్కందం ఎవరితో మొదలవుతుందో వాడే 10వ వాడు. ఈ 10వది పండులో రసం మిగిలిన 9 తొక్క గింజ వగైరా అని మన గురుగారు చెప్పారు. తెలివైన వాళ్ళు ఈ 9ని అర్థం చేసుకుని 9ని విడిచిపెట్టి 10వ దాన్ని అర్థం చేసుకుంటారు. ఈ 10 కలిపితే భాగవతం. శ్రీకృష్ణ సార్ చరణాలు.
చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇప్పటిదాకా శ్రీకృష్ణ పరమాత్మ గురించి విన్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పబోతున్నాడు భగవద్గీతలో విన్నాం. మన మొదటి స్పీకర్ ఉమా తపస్వి గారు, వారు కూడా ఫస్ట్ టైం స్పీకర్. సో ఉమా తపస్వి గారు ప్లీజ్ గో అహెడ్.
శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః మురళిలో ఉన్న అందరికీ నమస్కారం. వాసుదేవమయమైన భాగవత మన్నం తరువాత ఇప్పుడు భగవద్గీత క్షేత్రక్షేత్రజ్ఞ విభాగం నందు వాసుదేవతత్వాన్ని భగవంతుడి హృదయాన్ని మన గురువు గారు పలికిన వాక్యాల్లో మనం మననం చేసుకుందాం. ఇందులో ముఖ్యంగా మనం క్షేత్ర క్షేత్రజ్ఞుడి గురించి, జ్ఞానం జ్ఞేయం గురించి, ప్రకృతి పురుషుల గురించి తెలుసుకుంటున్నాం. క్షేత్రం అంటే ఈ శరీరం. క్షేత్రజ్ఞుడు దీన్ని తెలుసుకునేవాడు, ప్రకాశింపచేయవాడు. జ్ఞానము, క్షేత్రజ్ఞుడిని తెలుసుకునేదే జ్ఞానము. దీనికి మనకి కొన్ని సాధకునికి కొన్ని పాయింట్స్ కావాలి. అదేంటంటే అభిమానం ఉండకపోవడము, ఆడంబరము లేకపోవడము, మనస్సు మాటా క్రియలు మనోవక్కాయలు ఎవరితోనూ ఎవరిని బాధించకుండా ఉండటం, సహనం వహించి ఉండటం, త్రికరణ శుద్ధిగా కపటం లేకుండా ఉండటము, గురోపాసన శుచి కలిగి బాహ్య అంతర శుచులు కలిగి ఉండడం, స్థిరత్వం కలిగి ఉండడము, మనో నిగ్రహంతో ఉండడము, విష వైరాగ్యం కలిగి ఉండడము, అహంకారం లేని స్థితిలో ఉండడము, దుఃఖ దోషాలని వైరాగ్యంతో విచారణ చేయగలిగి ఉండడము, అసక్తితో ఉండడము, పుత్ర దార గృహ వీటి అందు, తర్వాత అతి స్నేహం లేకుండా ఉండగలగడము, సమచిత్వం కలిగి ఉండడము, తర్వాత అతి ముఖ్యమైనది అనన్య భక్తి కలిగి ఉండడము, తరువాత ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి మనం ధ్యానం చేయగలిగే ఉండాలి. ఇది అతి ముఖ్యమైనదని గురువు గారు చెప్పారు. దీని వలన మన లోపల మ్రోగే మధుర మురళీనాదం మనం వినగలుగుతామని చెప్పారు. తరువాత అరతి జన సంతతి అంటే జనుల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, కానీ సజ్జన సాంగత్యం మాత్రం తప్పకుండా చేయాలి. ఇందాక చెప్పినట్టు దాసీపుత్రుడు నారదుడుగా అయ్యాడు. తర్వాత ఈ లక్షణాలని మనం పెంపొందించుకుంటూ ఉండడమే అది జ్ఞానానికి దారితీస్తుంది. తర్వాత జ్ఞేయ వస్తువు గురించి మనం తెలుసుకోవాలి. జ్ఞేయం అంటే పొందబడే వస్తువు. ఇక్కడ జ్ఞేయ వస్తువు సాక్షాత్ ఆ పరమాత్మే. జ్ఞేయ వస్తువు గురించి రెండు విధాలుగా మనం తెలుసుకోవచ్చు. తటస్వ స్వరూప లక్షణాలుగా, తటస్థంలో ఆయన సృష్టి స్థితి లయకారుడుగా ఉన్నాడు. ఆయనే పరబ్రహ్మగా అంతటా వ్యాపించి అన్నిటికన్నా ఉత్తమమైన స్థానమునందు ఉన్నారు. ఆయన ఉనికి లేనిదే ఏదీ లేదు. ఆయన సత్ అసత్కి రెండిటికి అతీతులు. ఇది కేవలం అనుభవైక వైద్యం మాత్రమే. అందుకే ఈయన అనిర్దేశ్య, ఆయనని మనం నిర్ణయించలేము. ఆయన సర్వ పాణిపాదం అంటే ఆయనకి అన్ని కాళ్ళు, అన్ని పాదాలు, అన్ని శిరస్సులు, అన్ని ముఖాలు, అన్ని చెవులు ఉన్నాయి. అంటే ఆయన ప్రాణుల సమూహంలోకెల్లా ఉండి వాళ్ళని ఆవరించి ఉన్నవారు. ఎలా అంటే ఎండుకట్టెలు అనేకం ఉన్నా అందులో మంట ఒక్కటే కదా. అలాగే క్షేత్రాలు ఎన్ని ఉన్నా క్షేత్రజ్ఞుడు ఒక్కటే. నీటి ఎందు అలల్లో క్షేత్రాలు కనుక ఉంటే ఆ నీరు క్షేత్రజ్ఞుడు. అంతే విశ్వమంతా విష్ణు రూపమే. వీటిలో సర్వేంద్రియ గుణాభాసం అన్ని ఇంద్రియాలను ప్రకాశింపచేస్తూ, కానీ ఆయనకు జడమైన ఇంద్రియాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన దేనికి అంటనివాడు, అన్నిటినీ భరించువాడు. ఏ గుణం ఆయనకి లేదు. ఆయన గుణరహిత జీవాత్మ. కానీ గుణాలు ఆయన ఉంటే తప్ప ప్రకాశించవు. ఆయనకు గుణాలు లేవు, కానీ ప్రతి గుణం వాసించడానికి ఆయన మాత్రం అవసరం. ఎలా అంటే మట్టిలో కుండ లేదు, కానీ కుండ కావాలంటే మట్టి అత్యవసరం. ఆయన అన్ని భూతాలలోనూ బయట లోపల కదలని కదిలే స్థావర జంగమాల్లో కూడా ఆయనే భాసిస్తున్నాడు. ఇక్కడ గురువు గారు ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ ఓపెన్ హ్యామర్ అనే అతను ఒక ఆటమ్ లో ఒక మొమెంటం అనేది కదులుతుంది కదలదు అని చెప్పారట. అంటే సైన్స్ యొక్క పర్ఫెక్షన్ ఫామే ఫిలాసఫీకి దారితీస్తుందని మనం అర్థం చేసుకోవాలి. తరువాత ఈ పరమాత్మ ఎలా కదులుతాడు? ఉపాధులు కదులుతున్నాయి కాబట్టి కదులుతున్న వాడిలా ఉంటాడు. ఎలా కదలలేడు? అంతటా వ్యాపించిన వాడు కదలలేడు, ఎక్కడికి కదులుతాడని? అందుకని కదలని వాడుగా ఉంటున్నాడు. అంటే ఈ జగత్ అంతా ఈశ్వరమయంగా మనం విభూతిలా చూడాలి. ఇది తటస్థ రూపం. మరి అంతటా ఉన్నవాడు మనకి ఎందుకు తెలియటం లేదు? ఆయన సూక్ష్మత్వాత్, అత్యంత సూక్ష్మమైన దాన్ని అందుకోవటం కష్టం కానీ అసాధ్యం కాదు. సూక్ష్మమైన కొద్దీ వ్యాపకత్వం పెరుగుతుంది. భూమి కంటే నీరు, నీరు కంటే అగ్ని, అగ్ని కంటే వాయువు, వాయువు కంటే ఆకాశం లాగా. ఆకాశం చిక్కదు, వ్యాపకత్వం ఎక్కువ. మరి పరమాత్మ చిక్కడం కష్టం, ఆయన అన్నిటినీ వ్యాపించి ఉన్నాడు. సూక్ష్మ దృష్టికే పరమాత్మ అందుతాడు, స్థూల దృష్టికి అందడు. స్థూల దృష్టి ఉన్న వారికి అది అవిజ్ఞేయం, అంటే తెలుసుకోలేనిది. ఆయన అత్యంత దూరంగా ఉన్నాడు, అత్యంత దగ్గరగా ఉన్నాడు. దూరంగా ఎవరికి ఉన్నాడు? హిరణ్యాక్షులు తత్వానికి దూరంగా ఉన్నాడు. ఎవరికి దగ్గరగా ఉంటాడు? ప్రహ్లాదునిలా అంతా ఈశ్వరమయంగా చూస్తున్న వాళ్ళకి ఆయన దగ్గరగా ఉంటాడు, ఇందుగలడు అందులేడులు అన్నట్టుగా. శంకర్లు కూడా ఇదే చెప్పారు, జలేచ విష్ణు స్థలేచ విష్ణు అంతా విష్ణువే అని. దీన్ని మరొక విధంగా మన గురువు గారు చెప్పారు, నీకు అతి దగ్గరగా ఉన్న వస్తువులోనూ అతి దూరంగా ఉన్న వస్తువులోనూ ఆయనే ఉంటాడు అని. కనిపించిన దాన్ని బట్టి కనిపించిన దాన్ని మనం తెలుసుకోగలగాలి, అంటే సాకార సగుణ స్వరూపం నుండి నిరాకార నిర్గుణ తత్వాన్ని తెలుసుకోగలగాలి. సగుణం నందు కనిపించే అంతా నిర్గుణం నందు భాసిస్తున్నది అనే ఎరుక మనకి ఉండాలి. ఈయన ఈ జ్ఞేయ వస్తువు భూతములందు విడిగా విభాగాలుగా కనిపిస్తూ ఉంటాడు. విడివిడిగా ఉన్నా ఆ ఉపాధులు వేరు పరమాత్మ వేరుగా కాక ఉపాధుల యందు భాషించే పరమాత్మగా చూడాలి. ఇంద్రజాలీకుడు పరమాత్మే, ఆయన చేసిన ఇంద్రజాలమే ఈ సుఖ దుఃఖ ప్రాప్తి. ఈ జగత్తు అంతా ఈశ్వర విభూతి, ఈశ్వరమయ, ఈశ్వర శక్తి, ఈశ్వర లీల, ఈశ్వర విలాసం అనే ఎరుక ఎప్పుడూ ఉంచుకోవాలి. ఈ వికారాలు ఒక్క ఉపాధులకే తప్ప ఆ చైతన్యానికి ఉండవు అని మనం తెలుసుకోవాలి. ఆయన సృష్టించేవాడు, పోషించేవాడు, లయం చేసేవాడు అయిన ఈ పరమాత్మ క్షేత్రంలో జీవుని వలె భాసిస్తున్నాడు. ఇదే జీవేశ్వర ఐక్యం. పిండాండంలో ఆత్మగా, బ్రహ్మాండంలో పరమేశ్వరునిగా, ఏకత్వంగా పరమాత్మగా మనకి దర్శనం ఇస్తున్నాడు. ఆయనే జ్యోతిషామపి జ్యోతి. జ్యోతి అంటే జ్ఞాన చైతన్య ప్రకాశ స్ఫురణలే, వెలుగుల్లోకెల్లా వెలుగయ్యున్నవాడు. బయట వెలుగులు సూర్యచంద్ర నక్షత్రాదులు, లోపల మనోబుద్ధి ఇంద్రియ ప్రాణాలకు ఆ పరమాత్మే వెలుగు. ఆయన పరముచ్యతే, చీకటి అవతల ఉన్నవాడు. భాగవతంలో చెప్తున్నట్టు పెంజీకటి అవ్వల ఉన్నవాడు. చీకటి అంటే అజ్ఞానం. తమసహ, తమస్సు అంటే నేను నాది అనే పరిమిత దృష్టి ఉన్న వాళ్ళకి అది అజ్ఞానం అన్నమాట. పరిమితమైన దాన్ని అవతల ఉన్నది తెలుసుకోగలడమే జ్ఞానం. ఇక్కడ తెలుసుకోబడే వస్తువు అప్పుడు జ్ఞేయం అవుతుంది. పరమాత్మకు మరి ఒక పేరే జ్ఞానం, అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ, అదే జ్ఞేయ వస్తువు. ఆయన జ్ఞాన గమ్యుడు. ఆయన హృదయంలో రహస్యంగా నెలకొని వాసిస్తూ ఉంటాడు. మద్భక్త అని ఆయన ఇక్కడ ఉటంకించారు. అంటే భక్తి అనేది ఒక సాధనగా కాదు, ఒక సిద్ధావస్థ. భక్తులు రెండు రకాలు, ప్రేమ భక్తులు, జ్ఞాన భక్తులు. నారదాదులు ప్రేమ భక్తులు. అక్కడ లాజిక్ ఉండదు, అంతా భగవంతుడిని చూస్తూ గుణరూప నామాలతో అర్పణ బుద్ధితో ఉంటారు. జ్ఞానబద్ధులు నైతి నైతితో, బుద్ధి విచారణతో, నిశ్చయాత్మక బుద్ధితో భగవంతుణ్ణి చేరుతారు. స్వస్వరూప అనుసంధానం తెలుసుకుంటారు, సచ్చిదానందమయాన్ని చేరుకుంటారు. ఒకటే అంతఃకరణమైన మనస్సు బుద్ధితో వీరు వివిధంగా భగవంతుణ్ణి చేరుకుంటున్నారు. ఇద్దరూ ఒకే అంతఃకరణ చైతన్యమును పరమాత్మ యందు విలీనం చేస్తున్నారు. శంకరులు మద్భక్త అని ఇలా భగవద్గీతలో చెప్పారు. మయి ఈశ్వరే సర్వజ్ఞే పరమౌ గురో వాసుదేవే సమర్పిత సర్వాత్మ భావ మద్భక్త. సృష్టి స్థితులైనందుకు సర్వము తెలిసిన వాడు, అందరికీ ఆది అయిన వాడు, వాటి అన్నిటి యందు వసించి దీపించి వెలిగిన ఆ వాసుదేవుడిని అర్పణ బుద్ధితో తెలుసుకున్నవాడే నా భక్తుడు. అలాంటి భక్తుడు ఎటువంటి బుద్ధితో ఉంటాడు? యత్ పశ్యతి, యత్ శృణోతి, యత్ స్పృశ్యతి, తత్ సర్వం భగవాన్ వాసుదేవః. ఏది చూస్తున్నా, ఏది విన్నా, ఏది తాకుతున్నా అన్నీ ఆ పరమాత్మ వాసుదేవుడే అని తెలుసు అనే అనుకునేవాడు నన్నే పొందుతున్నాడు, నేనే అవుతున్నాడు. యోప పదమచ్చతే అని భగవానుడు చెప్తున్నాడు. ఇక్కడ కబీర్దాస్ గారు గురోసే మాంగో, గురువుని జ్ఞానభక్తి కర్మార్పణ బుద్ధి భగవద్ దర్శనం ప్రాప్తిని కోరుకోవాలని చెప్పారు. ప్రకృతి పురుషం చేయవ విద్యానాది ఉభావసి, అంటే పరమాత్మ, ప్రకృతి, పురుషులు ఈ మూడు అనాదులు. పరమాత్మ యొక్క పరా ప్రకృతి రూపమే జీవుడు. ఇక్కడ జీవుణ్ణే పురుషుడిగా చెప్తున్నారు ఈ అధ్యాయంలో. పరమాత్మ యొక్క అపరా రూపమే ప్రకృతి. జీవుడు అనాదే కాని అనంతుడు కాదు, అంతం గురించి విచారణ ద్వారా తెలుసుకోగలడు. ప్రకృతి వలన వికారాలు గుణాలు ఏర్పడుతున్నాయి. ఈ వికారాలు సుఖదుఖాలకి కారణమవుతూ స్థూల భాగంగా ఉంటాయి. గుణాలు సత్రాజస్తమో గుణాలుగా సూక్ష్మ భాగంలో ఉంటాయి. వీటి కలయికే ప్రకృతి. ఈ కార్యకారణం కర్తృత్వ హేతు ప్రకృతి రుచ్యతే. కార్యానికి కారణానికి హేతువు కూడా ఈ ప్రకృతి. ప్రకృతి నుండి శరీరం, మనోబుద్ధి, ఇంద్రియాలు వచ్చాయి. ఇక్కడ జీవుడంటే సుఖదుఖాలను నేను అనుభవిస్తున్నాను అనుకునే జీవుడే ఇక్కడ పురుషుడు. పురుషుడు ప్రకృతి యొక్క ఉపాధుల్లో ఉండి ప్రకృతి యొక్క గుణాలను, సుఖదుఖాలను అనుభవిస్తూ ఆ ప్రకృతి తాదాప్యం వల్ల తనది కాని దానిని తాను అనుభవిస్తూ ఉంటాడు. తన స్వస్థ రూపంలో ఉంటే జీవైక్య స్థితిలో ఉంటాడు. కానీ ప్రకృతితో సంపర్కం వలన ఏర్పడిన దోషం చేత అతను సదసో జ్యోని జన్మసు అంటే జన్మ పరంపర కారకం ఆ పురుషుడికి అవుతున్నది. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. అందరికి ధన్యవాదాలు. తప్పులు ఉంటే క్షమించండి.
బాగుంది ఉమ్మగారు, వీఆర్ సారీ, కాస్త లాస్ట్ లో కొంచెం హడాడు పెట్టాల్సి వచ్చింది. మనకి లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ కల్పన గారు మనకి శ్రీకారం చుడతారు ఇవాల్టి మురళిని. కల్పన, ఆల్ యూర్స్.
శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ. ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం తర్వాతి భాగం మరణం చేసుకుందాం. పరమాత్మ అనే మాట క్షేత్రజ్ఞుడు అనే దానికి వర్తిస్తుంది. పైన చెప్పినట్లు పురుష ప్రకృత అనే మాట కూడా క్షేత్రజ్ఞుడికే వర్తిస్తుంది. పురుషుడు దేనితో తాదిత్యం చెందటం వలన దాని గుణములు అనుభవిస్తున్నాడు, కానీ దానికి ఆ గుణాలు లేవు అని చెప్పారు. ఇక్కడ గురుగారు చక్రం ఉదాహరణగా చెబుతూ, ఇరుసు లాంటి వాడు పురుషుడు, చక్రం లాంటిదే ప్రకృతి. ఈ సమయం తీసుకుంటే వీటితో తిరిగినంతసేపు జీవుడు, ఇంత తిరుగుతుందా అంటకుండా ఉన్నాడు అంటే ఈశ్వరుడు. అంతటా వ్యాపించి దేనిని అంటకుండా ఉండేటటువంటి ఈశ్వరునితో నీవు తాదిత్యం చెందితే నువ్వు దేనికి అంటని వాడివై నువ్వే ఈశ్వరుడితో తాదిత్యం చెందుతావు. ఉపద్రష్టానుచ భర్త అనే శ్లోకంలో అపి చ ఈ రెండింటికి అర్థం కూడా కూడా అని స్పష్టంగా చెబుతున్నారు. ఇక్కడ రెండు సార్లు కూడా కూడా అని ఎందుకు చెప్పారంటే అతన్ని ఉపద్రష్ట, హనుమంత, భర్త, భోక్త, మహేశ్వర, పరమాత్మ అని అర్థం. అపి ఎందుకన్నారంటే ఇంతవరకు ఏ జీవుడిని గురించి చెప్తున్నాడో ఆ జీవుడే ఇక్కడ పరమాత్మగా చెప్పబడుతున్నాడు. కాబట్టి అపి అని చెప్పడంలో అదే ఉద్దేశం. జీవాత్మయే పరమాత్మ రెండు దానియే అని క్షేత్రజ్ఞ యోగంలో స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఇక్కడ క్షేత్రజ్ఞుడు ఒక్కటే అని అర్థం. ఈ దేహమున్నంత ఆత్మ వాస్తవంగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్ట అనియు, యథార్థ సమ్మతిని ఇచ్చివాడగుట వలన హనుమంత అనియు, అన్నిటా నిధరించి పోషించేవాడు అగుట వలన భర్త అనియు, జీవరూపంలో భోక్త అనియు, బ్రహ్మాదులకు స్వామి అని తెలియజేశారు. స్వతంత్రత మరియు సర్వాత్మకత కలిగిన వాడు మహేశ్వరుడు అన్నాడు. పరమాత్మ అని చెప్పబడుచున్నారు. వేదాల్లో యజ్ఞాల్లో ఉపద్రష్ట అనే మాట వినబడుతుంది. ఇక్కడ ఉప అంటే సమీపమని అర్థం. తర్వాతి శ్లోకంలో గమ్యం ఒకటి ఉండవచ్చు కానీ గమనాలు వేరువేరుగా ఉంటాయి. ఈ విధంగా పురుషుని తత్వమును గుణసహితమైన ప్రకృతి తత్వమును స్పష్టంగా తెలుసుకునివాడు అన్ని విధములుగా కర్తవ్య కర్మలను ఆచరించినప్పటికీ తిరిగి జన్మించడు. ఇక్కడ గురువుగారు ఒక ఉదాహరణగా స్ఫటికం గురించి చెప్పారు. ఒక స్ఫటికం ఉంది, దాని కింద ఎరుపు పెడితే ఆ రంగు కనబడుతుంది, అనగా ఎరుపు దానితో ప్రతిఫలిస్తుంది, కానీ ఇది దాన్ని అంటుకోలేదు. స్ఫటికం ఎప్పుడూ నిర్వికారమే. స్ఫటికం పరమాత్మ అనుకుంటే రిఫ్లెక్ట్ అయిపోయి ఎర్రగా కనపడుతున్న స్ఫటికమే జీవుడు. ఇది ఆరోపితం కానీ స్వరూపం కాదు కదా. ఈ ఉదాహరణతో జీవాత్మ పరమాత్మ ఒకటని తెలిసిపోతుంది. ధ్యానేనాత్మాని పశ్యంతి అనే శ్లోకంలో కొందరు ఆత్మను ఆత్మతో చూస్తారు. ఎలా అంటే ధ్యానంతో చూస్తారు. అంటే అంతః బుద్ధితో తెలుసుకునటం, ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మ బుద్ధితో ధ్యానయోగం ద్వారా తమ హృదయములందు చూస్తారు. మరికొందరు జ్ఞానయోగం ద్వారాను, మరికొందరు కర్మయోగం చేతను, కొందరు విచక్షణ విచారణ చేతను ఈ పరమాత్మను దర్శిస్తారు. అన్యత్యేవ మజానంత అనే శ్లోకంలో ఈ విధంగా పై మార్గంను తెలియలేక కొంతమంది ఏం చేస్తారంటే శృత్వానేభ్య ఉపాసతే అంటే బాగా తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆశ్రయిస్తారు. వాళ్ళు చెబుతూ ఉంటే వింటూ ఉంటూ దానిని అనుష్ఠిస్తూ వాళ్ళు కూడా మృత్యును దాటుతారు. ఇక్కడ మృత్యు అంటే సత్య లక్షణం ఉన్నదాని నేను అనుకోవటమే అని అర్థం. శృతి పరాయణ అనే మాట చెప్పారు. అంటే వినటమే శ్రేష్టం అనుకునేవాళ్ళు, అనగా వినటమే కాకుండా దానిపై ఆదరభావం, గౌరవభావం, శ్రద్ధాభావం కలిగి ఉన్నవాడు అని అర్థం. శ్రవణం, మననం, ధ్యానం అనే మూడు అవసరం. శ్రవణం చేసి మననం చేయాలి, లేకపోతే విన్నది నిలవదు. మననం చేసి దానిపై ఏకాగ్రత నిలపాలి. ధ్యానానికి మూడు రకాలు ప్రతిబంధకాలు ఉంటాయని గురుగారు ఇక్కడ చెప్పారు. మొదటిది భూతకాల ప్రతిబంధకం, అంటే గతంలో జరిగినవి గుర్తుకు రావటం. రెండవది వర్తమానకాల ప్రతిబంధకం, విపర్యయం అంటే ఒకదానికి ఒకటి అనుకోవడం. మూడవది భవిష్యకాల ప్రతిబంధకం, ఆసక్తి, జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ క్రమక్రంగా వాంఛ కలుగుతుంది. ఈ మూడు రకాల ప్రతిబంధకాలను తొలగిస్తూ నిలుపుకోవడమే ధ్యానం. ఈ ఆత్మతత్వం గురించి నిరంతరం అభ్యాసం చేయాలి. సర్వత్రా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మమవటం వలన వాటి గుణదోషాలను దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహములందు స్థితమై ఉన్న ఆత్మ నిర్గుణమగుట వలన వాటి దోషములను దానికంటవు. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితం మనవచినట్లు ఒకే ఆత్మ సర్వప్రాణులందు స్థితమై ఉన్న వాటన్నిటిని ప్రకాశింపచేయుచున్నాడు. ఈ విధంగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరము కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాన నేత్రముల ద్వారా తెలుసుకుని మహాత్ములు మోక్షమును పొందుచున్నారు. శ్రీ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అందరికీ శుభరాత్రి. థ్యాంక్ యూ.
చాలా చాలా చక్కగా క్లుప్తంగా చెప్పేశారు కల్పన గారు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణ వస్తు. హర నమ పార్వతీపతియే. హరహర
మహాదేవ.
గుడ్ నైట్. అందరూ లైన్స్ హ్యాంగ్ అప్ చేయండి. థ్యాంక్ యూ.
Thank you.